गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुः सखा त्वमेव त्वमेव विद्या द्रवीत्वमेव त्वमेव सर्वं मम देवदेव। ॐ नमो ॐ नमो
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ క్రాంతి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈరోజు ఇందు మళ్ళీ మన పాత డివోటీస్ పిల్లలు అంటే పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా పాత డివోటీస్. సో ప్రతిమ కానీ శ్రీదేవి కానీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి బాగా పరిచయం ఇందు.
యా ఇందు ఫినిక్స్ లో ఉంటారండి. వీళ్ళంతా ఎంత సౌమ్యం అంటే ఇంకా వాళ్ళ గురించి ఎప్పుడు పెద్ద చెప్పుకోలేదు షా అంత.
అదే అదే అదే,
ఇప్పుడు గోలక్ష్మి భగవాన్ దగ్గరకు వచ్చి పేపర్ చదువుకుంటా ఉంటే ఇలాగేంటి మరి ఎలాగా ఉండేవారో. వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు తాతయ్య తాతయ్య అనుకుంటా నాన్నగారి దగ్గరికి వెళ్ళి పేపర్ చదువుకుంటున్నా ఇలా లాగి మరి మాట్లాడేవారంటండి. అండి వీళ్ళతో ఇప్పుడు వారి మమ్మీ గురించి వారు పేరెంట్స్ వారు అత్తయారు అది పేర్లు అది నాకు అంత బాగా తెలియదండి, ఇందువే కొంచెం ముందు చెప్తానన్నారండి.
అలాగే ఇంట్రొడక్షన్ ఇందువే చేసుకోవడం మంచిది, అంటే అంతలాగా అంటే అంత సన్నిహితం ఉన్నప్పుడు వాళ్ళ మాటల్లో అయితే ఇంకా బాగుంటుంది. ఎస్ అఫ్ కోర్స్, నువ్వు అన్నట్టు వాళ్ళ అంటే ఇంపార్టెన్స్ వాళ్ళు చెప్పుకోరు కాబట్టి. సో అంటే చిన్నప్పటి నుంచి అంత చనువుగా నాన్నగారి దగ్గర ఉన్న పిల్లలు కదా, ఇట్స్ సచ్ ఎ బ్యూటీ టు హియర్ ఫ్రమ్ దెమ్. అవును అండ్ నిన్న గుడ్ ఫ్రైడే మనకి అంటే జీసస్ క్రూసిఫై అయిన రోజు కదమ్మా, నిన్నేమో గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్ అంటే మళ్ళీ థర్డ్ డే మళ్ళీ లెగుస్తారు కదా. యా నేను అనుకోకుండా అదే December 25th బయలుదేరాను క్రిస్మస్ రోజు అమెరికా, జీసస్ పుట్టినరోజు క్రిస్మస్ రోజు బయలుదేరాను. ఏ నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్ అంటే నిన్న క్రూసిఫికేషన్ డే, రేపేమో మళ్ళీ థర్డ్ డే మళ్ళీ తిరిగి లెగుస్తారు కదా. వస్తాను మళ్ళీ 3 రోజుల్లో నా బాడీని క్రిమేట్ చేయొద్దని చెప్తారు కదా. యా సో మళ్ళీ థర్డ్ డే ఈస్టర్ రోజు, అదే రేపు సండే అనమాట. అండ్ ఫ్రైడే ఇస్ ఫేటల్ ఫ్రైడే అంటూ ఉండేవారు నాన్నగారు ఎప్పుడు. ఫేటల్ ఫ్రైడే అంటే మహాత్ములు అందరూ కూడా, చాలా మంది మహాత్ములు, అందరూ అని కాదు కానీ చాలా మంది, చాలా మంది పర్సంటేజ్ ఆఫ్ మహాత్ములు ఫ్రైడే రోజు వెళ్ళిపోవడం జరిగింది అమ్మ. ఇందు జీసస్ ఫ్రైడే వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఇట్స్ అ సాడ్ ఫ్రైడే కానీ గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారంటే మళ్ళీ వస్తానని ప్రామిస్ చేసి వెళ్ళారు కదా. అంటే ఆయన బాడీ కాదు, దేహం వెళ్ళిపోయినా దేహం భగవంతుడు కాదు. సో దేహం వెళ్ళిపోయినా ఆయన ఉన్నారు అండ్ దేహంగా కూడా మళ్ళీ 3 రోజుల్లో కనిపిస్తానన్నారు కాబట్టి దాన్ని గుడ్ ఫ్రైడేగానే చేశారనమాట. యా అండ్ అనుకోకుండా మాకు గుడ్ ఫ్రైడే రోజు బాబుకు వీసా వచ్చేసింది. నేను ఏ పర్పస్ మీద అమెరికా వచ్చానో పాస్పోర్ట్ చేతికి నిన్నే వచ్చింది అనమాట విత్ వీసా స్టాంపింగ్. అండ్ లాస్ట్ సత్సంగం అంటే ఇక్కడ ఎన్ఆర్ఐ సత్సంగం మొదలు పెట్టిన తర్వాత దిస్ విల్ బి అవర్ లాస్ట్ సత్సంగ్ హియర్ ఇన్ యుఎస్. అదే ఇండియా వెళ్ళిన తర్వాత సందర్భాన్ని బట్టి చేస్తాను. సో ఐ మీన్ అంటే దిస్ జర్నీ అంటే క్రైస్ట్ ఇంపార్టెంట్ అకేషన్స్ కదా, ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ అన్నమాట. అంటే అమెరికా ఈజ్ అ కంట్రీ వెర్ జీసస్ ఈజ్ దేర్ ప్రైమ్ గాడ్ కదమ్మా. యా అండ్ మోర్ ఓవర్ అదే పక్షులకు గూళ్ళు ఉంటాయి, పక్షులకు గూళ్ళు ఉంటాయి, జంతువులకి ఏ షెడ్లు అయ్యి ఉంటాయి. ఏమీ నాకేమీ లేదు అన్నాడంట క్రీస్తు అన్నాడంట. అంటే పక్షులు కూళ్ళంటాయి, ఈ జంతువులకి ఏదో షెడ్లు అని అయ్యి ఉంటాయి, నాకేదీ లేదు అని. అలా గొప్ప మహాత్ములందరికీ కూడా అంటే షెల్టర్ కూడా లేకుండా, అంటే బుద్ధుడు మహారాజ్యం అంటే పెద్ద రాజ్యం కదమ్మా, రాజ్యానికి చక్రవర్తి అయి ఉండి కూడా హీ కేమ్ అవుట్ అండ్ చెట్టు కిందే నివసించారు. సో హోమ్లెస్ గానే నివసించారు. సో మహాత్ములందరూ కూడా హోమ్లెస్ గా ఉండి మనకి ట్రూ హోమ్ చూపించారమ్మా. అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్స్ డెస్టినీ పెట్టుకుని చూపించారు దాన్ని. అంటే భౌతికంగా వాళ్ళు సుఖపడినట్టు ఎక్కడ కనపడదు మహాత్ములు ఎవ్వరు కూడా. అంటే శారీరకంగా అంత శ్రమే తప్ప ఎక్కడ సుఖపడినట్టు ఎక్కడ కనపడదు. అండ్ ఆల్సో కూడా వాళ్ళు వచ్చిన ప్రతి అవతారం కానీ లేకపోతే ఒక జ్ఞాని కానీ భూమి మీద నడిచారు అంటే దేవర్ ఫ్రెండ్ ఆఫ్ ది పువర్ అమ్మా. దేవర్ ఐ మీన్ గాడ్ అండ్ నాన్నగారిని కూడా గాడ్ ఆఫ్ ది పువర్ అని పేరు కూడా పెట్టారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు క్లోజ్ గా కనెక్ట్ అయ్యింది పావర్టీ తోటి. సో మనందరం అంటే ఈ సందర్భంలో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనం ఎంత అంటే క్రైస్ట్ అంటాడు కదా, మీరు ఎంత సంపాదించుకున్నా పర్వాలేదు, అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు మీరు హ్యాపీగా ఉండండి, మీరు జీవితాలు మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు సుఖంగా ఉండండి, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోండి అని చెప్పి మీకు ఉన్న దాంట్లో ఒక 10% మీకు భగవంతుడు కలగజేసిన దాంట్లో 100లో 10% సంఘానికి కూడా ఎంతో కొంత చేయండి. ఎందుకంటే అది ఈశ్వరుడిచ్చిన ప్రసాదం మనకి. ఈశ్వరుడిచ్చిన ప్రసాదం మళ్ళీ ఈశ్వరుడికే తిరిగి ఇవ్వడం. అదే ఇందాక ఇప్పుడు ఇందాక మాల్వితో అన్నట్టు నాన్నగారు కేసట్లా అంటున్నారు అనమాట, వాళ్ళని ప్రేమించి మనం ఏదో చేస్తున్నాము అనుకుంటే అది మళ్ళీ కర్తృత్వము. ప్రేమించి ఇంకొకరికి నేనున్నాను నేను ఇంకొకరికి చేస్తున్నాను అనేది కూడా ఒక వికారము. కుడి చేయి నుంచి ఎడం చేతిలో ఏదన్నా పండు పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చానని ఎలా అనుకోమో, నాకు నేను చేసుకునేది అందులో ప్రేమని గొప్పతనం అనేవి ఎలా అనుకోమో, నువ్వు చేసేది అలా చేస్తే అది నీకు అంటే అటువంటి సత్కర్మ. అంటే సత్కర్మ నువ్వు అలా చేస్తే నిష్కామంగా చేస్తే అది జ్ఞానానికి దారితీస్తుంది. నేనున్నానని భావంతో నువ్వు ఎంత మంచి దానివైనా చేస్తే అది మళ్ళీ పుణ్యంలోకి దారితీస్తుంది, పుణ్యం అనుభవిస్తే ఖర్చు అయిపోతుంది. సో అది అజ్ఞానంలో భాగమే తప్ప జ్ఞానానికి అది మార్గం చూపించదు. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అది జీసస్ చెప్పారు, బుద్ధుడు చెప్పాడు, నాన్నగారు చెప్పారు, భగవాన్ చెప్పారు. నిష్క అంటే సత్కర్మ చెయ్యకుండా బుద్ధి శుద్ధి అవ్వదమ్మా. శుద్ధి అయిన బుద్ధికి తప్ప జ్ఞానం గోచరించదు. సో మనసును మనం శుద్ధి చేసుకోవడానికి ఎంతో కొంత అంటే మన పనులు మనం చేసుకుంటూ మన ధర్మం మనం నిర్వర్తిస్తూ ఎంతో కొంత సంఘానికి అది వేరుభావంతో కాకుండా మనకి మనమే చేసుకుంటే ఎలా ఎంత సైలెంట్గా మనం చేసుకుంటామో, మన పని మనం ఎంత సైలెంట్గా చేసుకుంటామో అంత సైలెంట్గా గుర్తింపు ఆశించకుండా మనం చేసేది మనకి జ్ఞానానికి పెట్టుబడి కింద ఉపయోగపడుతుంది. యా సో అండ్ క్రైస్ట్ వెళ్ళిపోయిన రోజు కూడా ఎందుకు కూడా వెళ్తారు కదా భక్తులందరూ, వెళ్తూ ఉంటే అంటారు ఎవరు నాతో నా వెంట రావద్దు, వెళ్ళిపోండి, సాయంకాలం అవుతూ ఉంటుంది అనమాట. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి, మీరు సురక్షితంగా ఉండండి, మీ బిడ్డలను మీరు చూసుకోండి, వెళ్ళి భోజనాలు చేసి పడుకోండి అని చెప్తారు. అంటే వాళ్ళ శరీరం కేవలం భగవంతుడి వైపు మనం డైరెక్ట్ చేయడానికి వచ్చిన అవతారాలు, వచ్చిన బాడీస్ అవి. సో వాళ్ళకి బాడీతో అసలు పని లేదమ్మా. యా అండ్ ఆయన లైఫ్ చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అంతలాగా భగవంతుడు పుత్రుడు అంటే సన్ అయి ఉండి కూడా ఎన్నో కష్టాలకు గురవుతారు. సంఘం పెట్టే కష్టాలు, ఈ రాజ్యాలు రాజులు పెట్టిన కష్టాలు, అంటే అంటే ఇంకా ఒక మహాత్ముడు వచ్చినా కూడా అన్ని తిప్పలు తప్పలేదు కదా. సో మనం ఏ పాటి వాళ్ళం? సో మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలని మనం ఏదో పడిపోయినట్టు లేకపోతే మీద భూమి భారం మోసినట్టు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఆల్రెడీ అలాంటివి జీవించి చూపించారు. ఈ శరీరం కాదు, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, యూ షుడ్ లివ్ విత్ ది వర్డ్, అంటే ఆయన మాటే మనకు ఆహారంగా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితానికి. మన ఆహారం మనం తీసుకోవచ్చు, అంటే మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ ఎవ్రీథింగ్, మోడరేషన్ ఇన్ వర్క్, మోడరేషన్ ఇన్ రెస్ట్, అవన్నీ కూడా మోడరేషన్లో మనం చేసుకుంటూ వెళ్తూ మనం ఆయన చెప్పిన మాటను ఆధారంగా చేసుకుని, వర్డ్ ఈజ్ గాడ్. సో ఆయన మాట రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన మాటను మనం గౌరవించి మనం జీవిస్తూ ఉంటే వి విల్ బి స్లోలీ లెడ్ దేర్. సో ఇట్స్ డిలైట్ టు హ్యావ్ యూ ఇన్ ద దిస్ విల్ బి ది లాస్ట్ సెషన్ ఐ విల్ బి డూయింగ్ విత్ అనదర్ హియర్ అన్నమాట. సో ఇట్స్ వెరీ నైస్ టు ఎండ్ ఇట్ విత్ యూ. సో చెప్పమ్మా నీ జర్నీ విత్ నాన్నగారు చెప్పి, నీకు సబ్జెక్ట్ పాయింట్స్ ఏవి బాగా ఇన్స్పైర్ చేసినాయో కూడా చెప్పి ముగింది కానీ.
సరే అలాగే చిన్నగా నాన్నగారిని ఒకసారి తలుచుకుని స్టార్ట్ చేస్తాను.
అలాగేమ్మా.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మామూలుగా అంటే గుర్తు తెచ్చుకుంటుంటే నాన్నగారు అంటే అమ్మ నాన్న అమ్మమ్మ ఎలాగో అలా నాన్నగారు కూడా గుర్తు వస్తున్నారు అక్క. అప్పటి నుంచి అంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారిది జిన్నూరు అక్క. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాను, కొన్ని ఇయర్స్ ఉన్నాను. మమ్మీ వాళ్ళు వేరే చోట ఉండేవారు. నేను చిన్నప్పుడు అక్కడ ఉండడం వల్ల రోజు ఎవ్రీ సాటర్డే అట్లాగా అమ్మమ్మ స్నానం చేయించి దర్శనానికి పంపేసేవారు నన్ను మా అక్కని అమ్మగారు అమ్మాయిని. సో నాకు ఇప్పటికీ గుర్తుంది అట్లా పొద్దుటే స్నానం చేసేసి వైట్ డ్రెస్ అట్లా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళ నాన్నగారు దర్శనానికి. పెద్దవాళ్ళు కూడా వచ్చేవారు కాదు,
మిమ్మల్ని పంపిస్తేవారు స్నానం పోసేసి
అంటే దగ్గరే కొంచెం శివాలయం దాటి వెళ్ళి వెళ్ళి పళ్ళు ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏదో ఒకటి ఇచ్చి బ్లెస్సింగ్ తీసుకుని వచ్చేసేవాళ్ళు.
ఓకే,
అట్లా గుర్తు వస్తుంది. తర్వాత అంటే నేను మామూలుగా ఇట్లా చెప్పమన్నప్పుడు అడిగాను అక్క అసలు మనకి ఎట్లా పరిచయం ఏంటి అని అడిగితే మా అమ్మమ్మ చెప్పారు. ఎందుకంటే మా అమ్మమ్మ వల్ల మాకు అలవాటైంది నాన్నగారు. సో అడిగాను ఎట్లా అంటే అప్పుడు మనకి కన్మూర్ లక్ష్మి అంటే ఉంటారు
తెలుసుకుంటారు కదా.
అవును, ఆ ఆంటీని అమ్మమ్మ వాళ్ళు పక్క పక్కనే
ఉండేది. ఒకసారి తలుచుకున్నా ఈ రోజు అనేసి బాగాలేదు అని చెప్పారు కదా.
ఏంటమ్మా బాగున్నా అవును
బాగాలేదు అని చెప్పారు కదా. ఒకసారి తలుచుకుందాం అనుకున్నారు కదా.
లక్ష్మి ఆంటీ అమ్మ అదే అంటే కన్మూరు లక్ష్మి. అసలు ఇంకా ఆవిడ లైఫ్ పొడుగున అంటే ఆవిడ జిన్నూరే కదమ్మా స్వగ్రామం. జిన్నూరులోనే వంతనవతల ముందు ఉండేవారు అనుకుంటా. పెళ్ళి అవ్వడంతో జిన్నూరు వచ్చేసినట్టున్నారు. అయితే పిల్లలతో వంతనవతలు ఉంటే తర్వాత తెలిసి నాన్నగారి దగ్గరికి రావడం మొదలు పెట్టాక ఎంత చిన్న చిన్న పిల్లలు ఆవిడకి, ముగ్గురు మగపిల్లలు కదా, ముగ్గురు తెలుసు మనకి, రాంబాబు చిట్టిబాబు వాళ్ళ బ్రదర్ ఎల్డర్ బ్రదర్. సో పిల్లల ముగ్గురిని కూడా లైక్ ఆంటీ అంటే చాలా ఒడిదుడుకులు జీవితంలో వచ్చినాయి పాప ఆంటీకి. చాలా ఒడిదుడుకులు వచ్చిన చాలా విశ్వాసం అంటే ఇంక అసలు చదవని విశ్వాసము, ఐ మీన్ లివింగ్ ఫెయిత్ అమ్మా. ఆవిడ జీవితం లివింగ్ ఫెయిత్ కి ఉదాహరణ. యాక్చువల్గా ఆంటీతో ఈ మధ్య చాలా ఎక్కువ ఫోన్ లో బాగానే మాట్లాడుతూనే ఉన్నాను ఇక్కడికి రాకముందు. ఇక్కడికి వచ్చే వాట్సాప్ కాల్స్ కష్టం కదా, అండ్ టైమింగ్స్ కూడా వేరు కదా ఆవిడది మంది. కొంచెం హెల్త్ బాగుండట్లేదు, అదే నిన్న గ్రూప్ లో అది కూడా పెట్టారు కదా బ్లడ్ ఏదో కావాలి అని. కొంచెం పాపం ఇబ్బంది పడుతున్నారు హెల్త్. అలానే మానసికంగా మాత్రం ఆవిడ ఎప్పుడు అసలు నాన్నగారిని గానీ నాన్నగారి స్మరణను గానీ ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదమ్మా. అంటే వి షుడ్ ఆల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ డ్యూటీస్ బికాస్ నాన్నగారే సర్వస్వం కింద జీవించారు. అంటే ముగ్గురిని పిల్లలు పెంచుతూ ఉన్నా కూడా ఆవిడకి అంత భారం అంతా కూడా నాన్నగారు నాన్నగారు అనే ఆయన మీద భారం వేసే జీవించారు. నాన్నగారు కూడా అలాగే పిల్లల్ని కూడా ఆయన బాధ్యత తీసుకుని వాళ్ళ చదువులు ఏంటి, ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కూడా బ్లెస్ చేసి అందరికి భక్తులందరికీ కొంచెం ఇంచుమించు అలాగే వాళ్ళకి ఇంకా ఫార్చునేట్ గా ఏంటంటే ఎదుర్కొండా ఇల్లు కదా. ఇంకా సర్వస్వం నాన్నగారు అన్ని ఏదో అంటే ఇంట్లో పెద్ద ఆయన చూసుకున్నట్టు, ఇంట్లో తాతగారు చూసుకున్నట్టు వాళ్ళ బాగోగులు అన్ని అంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా చూసుకున్నారు. అండ్ లక్ష్మి అంటే గోలక్ష్మి లాగే ఉండేవారు ఇప్పుడు నాన్నగారు. లక్ష్మిని చూడగానే గోలక్ష్మి జ్ఞాపకం వస్తుంది.
నాన్నగారి గురించి చాలా మందికి తెలియడానికి కూడా ఆంటీయే
కారణం.
ఫస్ట్ నాన్నగారు చుట్టూ అసలు వెళ్ళింది తిరిగింది కూడా ఆ మామే. మేము మామ పెద్ద మామ వాళ్ళే.
అవునమ్మా అవును. అంటే త్రూ అవుట్ పక్కన ఆయనకి హెల్త్ అది మళ్ళీ పాడవుతుందేమో, తొందరగా లోపలికి వెళ్ళిపోతారు, ఇంకా సాయం ఇంకా సరిపోతుంది, అందరూ వీళ్ళకి వెళ్ళిపోండి అని కూడా పాప అప్పుడప్పుడు లాస్ట్ లో నాన్నగారికి హెల్త్ ఇబ్బంది పడ్డాక అంటే మొహమాట పడితే మళ్ళీ నాన్నగారు ఇబ్బంది పడతారని చెప్పి పాపం పొలైట్ గానే ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్తూ ఉండేవారు, ఇంకా సరిపోతుంది నాన్నగారు రెస్ట్ తీసుకోవాలి అని. చాలా స్వీట్ అమ్మ, వెరీ లవింగ్ అండ్ ఫెయిత్ఫుల్. ఇల్లు కూడా ఆవిడ ఎప్పుడు నా ఇల్లు అని అనుకోలేదు. ఎంత మంది వచ్చినా వెళ్ళి అక్కడ కూర్చుంటాము, కాఫీ టీలు పెట్టుకోమంటారు, పెట్టిస్తారు, ఓపుకున్నా. అంటే నా పరయ భేదం తెలియదు, అసలు కపటం ఎలా ఉంటుందో తెలియదు లక్ష్మి అంటికి. ఆ కపటం ఎలా ఉంటుందో తెలియదమ్మా. చాలా స్వచ్ఛమైన హృదయం ఆవిడది. నాన్నగారు కూడా దానికి అనుగుణంగా, అంటే ప్రవాహం కింద ఎప్పుడు అనుగ్రహం ఉంటుంది కదా, అది స్వచ్ఛంగా ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు రిసీవ్. సో షీ వాజ్ వన్ ఆఫ్ ది డివోటీస్ హూ రిసీవ్డ్ హిస్ గ్రేస్ ఇన్ ట్రెమెండస్ అమౌంట్ అనమాట. గ్రేసే నడిపింది ఆవిడ జీవితాన్ని, ఇప్పుడు కూడా అదే నడుపుతుంది. డాక్టర్ ఆవిడ అన్నారు, సర్జరీ ఏదో చేసినప్పుడు కూడా డాక్టర్ గారు అసలు ఇలా నవ్వుతూ ఎలా ఉంటారమ్మా, చాలా అన్యూజువల్ గా ఉంది అని. ఇంకెప్పుడు నవ్వుతూనే నాన్నగారి గురించే చెప్తూ ఉంటారట డాక్టర్ గారికి కూడా. అంటే ఇటువంటి పేషెంట్స్ ని చూడడం మేము అంటూ ఉంటారు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు షా అన్నారు అనమాట చాలా సందర్భాల్లో. ఇంకా ఆ ప్రేమలోనే బతికేశారమ్మా, ఆయన ప్రేమలోనే బతికేశారు ఆంటీ ఆవిడ లైఫ్ అంతా కూడా. ఇప్పటికీ అనారోగ్యంగా ఉన్నా కూడా ఏదో బాడీకి ఏదో వచ్చింది, దాని తిప్పలేదు అది పడినా కూడా మానసికంగా మాత్రం గురువు గారి పాదాలు ఒక్క క్షణం కూడా ఆంటీ విడిచిపెట్టలేదు. సో ఆదర్శమూర్తులు అమ్మ వీళ్ళంతా. చెప్పమ్మా.
సో అమ్మమ్మ వాళ్ళు నాన్నగారిని ఊరికే ఊళ్ళో మనిషి కింద చూశారు కానీ ఇట్లా మీ మామ వెళ్దాము నాన్నగారి దగ్గరికి వెళ్దాము ఆయన జ్ఞాని ఆయన దేవుడు అలా చెప్పి చాలా సార్లు అంటే కూడా వెళ్ళేవారు కాదట ఊళ్ళో కదా అని చెప్పి. తర్వాత ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా ఒకసారి వెళ్దామని వెళ్ళారట ఆ మామ అని పెద్దమ్మ కన్ను లక్ష్మ అంటే అమ్మమ్మ వెళ్ళారంట. మా అమ్మమ్మని పాపగారు అంటారు అక్క పేరు, ఈ పాపగారు అని పిలు. నాన్నగారు అన్నారట రండి రండి మీ గురించే చూస్తున్నాను అని అన్నారంట. సో తర్వాత ఈ మామ అన్నారంట నామం తీసుకుంటారంటండి అని. అమ్మమ్మ ఏమో అడిగలేదట, ఆంటీయే ఇప్పించేశారట నామం. అంటే ఆ తర్వాత నాన్నగారు కుచ్చి అక్కడి నుంచి తెచ్చుకుని కింద వేసుకుని నామం ఇచ్చారట. తర్వాత ఒక ఫోటో ఇచ్చారంట అక్క భగవాన్ది. సో వచ్చి అది ఫ్రేమ్ కట్టించుకోమని చెప్పారట. అప్పటి నుంచి అమ్మమ్మకి భక్తి కుదిరిందంట ఫస్ట్ మీటింగ్ లోని నాన్నగారు భక్తి అదే వెళ్ళడం ఫస్ట్ అప్పటి నుంచి కుదిరిందంట.
ఫస్ట్ వెళ్ళడం అదే నామం తీసుకోవడం అప్పుడే భక్తి కుదరడం ఒక్కసారి అన్ని జరిగిపోయింది.
అవునక్క. తర్వాత మళ్ళీ మా తాతయ్య మా మమ్మీ చిన్నప్పుడే చనిపోయారక్క. సో అమ్మమ్మకి అప్పుడప్పుడు కొంచెం ఫైనాన్షియల్ టైట్నెస్ అట్లా ఉండేది అనుకుంటా. సో మా మమ్మీ పెళ్ళప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారట. సో పడుతున్నప్పుడు లీలమామ వాళ్ళ మామయ్య ఎవరు నాన్నగారిని తీసుకొచ్చారట ఇంటికి. మామూలుగా కూడా నాన్నగారు వస్తూ ఉండేవారంట అక్క, లక్ష్మీ వాళ్ళ ఇంటికి ఎక్కువ వస్తూ ఉండేవారట. సో వచ్చిన తర్వాత పనులు ఎలా జరుగుతున్నాయి అని అడిగారట నాన్నగారు అమ్మమ్మని. అంటే బాగా జరుగుతున్నాయండి అని చెప్పారట. అప్పుడు నాన్నగారు అడిగారంట అక్క బియ్యం డబ్బా ఎక్కడ పెడతారు అని చెప్పి అడిగి చూపించమన్నారు, తీసుకెళ్ళమన్నారంట అక్కడికి. తీసుకెళ్ళమంటే బియ్యం డబ్బా ఓపెన్ చేయమన్నారట. సో అది చూపించమన్నంట చూసారంట. చూసి ఒక నెల అట్లా చూసి వెళ్తారంట. అన్ని బాగానే జరుగుతాయని చెప్పారంట అక్క. తర్వాత నాన్నగారు ఇట్లా వెళ్ళగానే పొలం దగ్గర చేసే అబ్బాయి రైతు ఎవరు వాళ్ళ వైఫ్ దగ్గర ఇది మెళ్ళో చైన్ ఏదో తాకట్టు పెట్టేసి తీసుకొచ్చారంట. ఒక 3,000 తీసుకొచ్చి ఎవరు అడగకుండానే తీసుకొచ్చి ఈ సద్దండి పెళ్ళికి అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. మా అమ్మ నాన్నగారు ఇట్లా వెళ్ళంగానే జరిగిన సంఘటన ఇది. నాన్నగారే చూసుకున్నారని మా అమ్మమ్మ విశ్వాసం. జస్ట్ ఇట్లా వెళ్ళిన తర్వాత జరిగిన
అతను వచ్చి ఇలా డబ్బులు ఇవ్వడం జరిగింది.
సో ఎంత చూసినా 3,000 తక్కువ వస్తున్నాయంట అక్క. అబ్బాయి వెంటనే నాన్నగారు అన్ని బాగానే జరుగుతా వెళ్ళంగానే ఇట్లా అతను వచ్చి తెచ్చి ఇచ్చారంట.
అది కరెక్ట్గా అవసరమైన మనీ.
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆ టైం కట్లా కుదిచ్చేసేవారు నాన్నగారు అని అంటారు ఎప్పుడు అమ్మమ్మ. పెళ్లి కూడా వచ్చారట. కాకపోతే అమ్మమ్మ అందరూ మాకు అంత తెలియదు అప్పుడు, ఇట్లా గౌరవించాలని జ్ఞానని మర్యాద చేయాలని ఏమీ తెలియదు. వచ్చారు అట్లా అందరిలో కూర్చున్నారు అని చెప్పారు. తర్వాత ఇలాగ అప్పుడు అరుణాచల్స్ క్యాసెట్ ఒకటి ఏదో ఉండేదంట, అదే మొత్తం క్యాసెట్ అంతా అదే ఉండేదట మొత్తం.
అదే ఓన్లీ చాంటింగ్.
అవును ఓన్లీ చాంటింగ్.
అవునమ్మా అవును.
దీంతో అలా అప్పుడు పోస్ట్ ఆఫీస్ మీటింగ్లు కూడా జరిగేవట
వెళ్ళేవాటి. పొదుక్కడ పాలంటూ ఉండేవారు
నాన్నగారు కూడా
ఎక్స్ప్రెస్ లో చెప్పేసేవారు.
అవును చాలా ఒక్కొక్కసారి అరిచేవారంట అక్క నాన్నగారు కూడా. వైఫ్ కూడా వేసేదట అంత. అప్పుడు వింటుంటే ఇంకోటి ఏదో అట్లాగే ఇల్లు ఏదో పడిపోయే స్టేజ్ కి వచ్చిందంట, అమ్మమ్మ ఉండే ఇల్లు ఎట్లా అని చెప్పి అలాగా బాగా ఆలోచిస్తా బాధపడతా ఉంటే మర్నాడు పోస్ట్ ఆఫీస్ మీటింగ్ కి వెళ్ళంగానే ఆ గుమ్మంలోకి అడుగు పెడుతుండే గానీ ఫస్ట్ మాట సృష్టి, ఈ సృష్టినంతా కాపాడే నీ అంత ఒకడు ఉన్నాడు కదా, నీ మనసు నీ దీని వైపు తిప్పే బదులు ఆ ఈశ్వరుడు వైపు తిప్పచ్చు కదా, అందరినీ చూసుకునే ఈశ్వరుడు నిన్ను చూసుకోడా అని చెప్తున్నారట అడుగు పెట్టగానే. ఆ మాట బాగా పట్టించిందంట అమ్మమ్మకి. అవునులే మరి అందరినీ చూసుకునే చెప్తున్నారు కదా, మన మనసు అటు తిప్పుదాం అని అది అక్కడ వదిలేసి ఈశ్వరుడు పైన వేసేసి వచ్చేసారంట, ధైర్యంగా ఉన్నారంట. నెక్స్ట్ డే ఏమో ఇట్లాగా ఎవరో ఎదురింట్లో కావుట్లు వచ్చి వాళ్ళు మనీ ఇచ్చి అప్పు కింద తీసుకోండి తర్వాత చూసుకుందాం ముందు ఇల్లు బాగుచేయం చేసేయండి అంటే అక్కడితో అది అయిపోయింది. అప్పటి నుంచి టిల్ డేట్ అమ్మమ్మ అంటారు ఎప్పుడే వచ్చినా అన్ని ఆయనే చూసుకుంటారు, ఆయనే చూసుకుంటారు లేదంటే ఒక అడగని నేను ఏం చేయలేదు కదా అని అనమాట.
సో ట్రైన్ లో లగేజ్ పెట్టుకున్నట్టు నెత్తి మీద పెట్టుకోకపోతే ఆయనకు ఆయన దించేసారనమాట.
అవునా, అవునా. తర్వాత ఇంకా మళ్ళీ నేను అడిగా నన్ను ఎప్పుడు చూసారు ఫస్ట్ అని అంటే చెప్తారు కన్నూరు లక్ష్మి అంటే వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు అంట ఇక్కడ పక్కన ఊరికే మంచం మీద పడుకోబెట్టుంటే ఆగి వచ్చి చూసి బుగ్గలు రెండు ఇలా పట్టుకుని తలపైన ఇట్లా పట్టుకుని జాగ్రత్తగా చూడండి అమ్మా జాగ్రత్తగా చూడండి అని అన్నారట.
సో స్వీట్. అప్పుడు ఎంత వయసు రా?
2 మంత్స్ అక్క.
2 మంత్స్ బేబీయా?
అవునా. అలా చూసిన వెంటనే తర్వాత అలా పట్టుకున్న వెంటనే విపరీతమైన మోషన్స్ వామిటింగ్స్ బాగా తేడా చేస్తుందంట. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారట డాక్టర్. తర్వాత ఇంకెవరో చెప్పారట ఒక జ్ఞాని దగ్గర కూర్చోబెడితే ఒళ్ళో కూర్చోబెడితే జ్ఞాని టచ్ చాలా మంచిది, ఎల్లో ఒకసారి జ్ఞాని దగ్గర కూర్చోబెట్టండి అని చెప్పండి, మామూలుగా దర్శనం చేసుకోండి అని చెప్పారట. అప్పుడు మన రమణాశ్రమం ఉంటుంది కదా సార్ అక్కడ గిల్లూరులో,
రమణ కేంద్రం.
రమణ కేంద్రం
అది క్షేత్రం,
క్షేత్రం అక్కడ ఫస్ట్ టైం దీపం ఏదో వెలిగిస్తున్నారట ఆ ఇయర్. సో అప్పుడు నాన్నగారు అక్కడ ఒక తాటి మట్టి పైన దేని మీద కూర్చుని ఉన్నారట, దర్శనం చేద్దామని తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అట్లాగే ఇలా బుగ్గలు పట్టుకుని తలపైన ఇట్లా చేసారట కాసేపు వేస్తే అప్పుడు మళ్ళీ అలాగే నెక్స్ట్ రోజు నుంచి ఆ రోజు నుంచే మొత్తం మళ్ళీ మోషన్స్ వామిటింగ్స్ ఫుల్ తేడా చేస్తే ఇంకొకసారి అట్లాగే తీసుకెళ్తే అప్పుడు కూడా అంతే డాక్టర్స్ అని ఇంకా చచ్చిపోతుంది అన్నారంట, ఇంకా బతుకు చచ్చిపోతుంది మీరు కావాలంటే ఫోటో కూడా తీసేసుకో అట్లా దాని నుంచి బయటపడ్డా. తర్వాత ఇంకెప్పుడు తీసుకెళ్ళమంటే మా మమ్మీ అసలు తీసుకెళ్లేదు కాదంట అక్క, అమ్మని తీసుకెళ్లేను నా వల్ల కాదు అని చెప్పి అప్పుడు అమ్మమ్మకి కల్లో కనిపించి చెప్పారట నాన్నగారు ఒక్కసారి తీసుకోండి సరిపోతుంది అని చెప్పి మమ్మీ ఇంక బయట అప్పుడు ఇంకా ఇంతలా తెలీదు అంతలా అనేది సో అట్లా తీసుకెళ్లేదు. సో తర్వాత మేము ఇంకొంచెం పెద్ద అయ్యాక అంటే ఇంకొంచెం మేబీ ఎల్కేజీ యూకేజీ అప్పటి నుంచి అలా దర్శనానికి వెళ్ళేవాళ్ళం. నాకు అప్పుడు డాక్టర్ గారు మన
డాక్టర్ రామారావు గారు
ఆయన బాగా గుర్తున్నారు అక్క, విమలమ్మ గారు
నేను వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని ఎదుర్కొండ ఇంట్లో ఎప్పుడు.
ఓ అవునా అక్క?
చాలా కాలం వాళ్ళ ఇంట్లో, తర్వాత సూరిబాబు గారి ఇంట్లో అంకుల్ షిఫ్ట్ అయ్యాక సూరిబాబు గారు వాళ్ళ ఉండేవారు కదా, అంటే అప్పుడు ఎదుర్కొండ ఇంట్లోకి వచ్చారు అప్పుడు రామారావు గారు వాళ్ళు. చాలా కాలం, చాలా కాలం.
కబోర్డ్స్ కూడా నాన్నగారు ప్రతి కబోర్డ్ కి నాన్నగారు పిక్చర్ ఉండదు అక్కడ వాళ్ళు,
ఇప్పటికే ఉంటుంది.
అప్పుడు ఏంటంటే ఒక ఇంట్లో చెప్తున్నారు కాబట్టి అట్లా వెళ్ళిపోయే భక్తి అలా మాకేం తెలియదు, బాగా చిన్న పిల్లలం కదక్క. సో వెళ్ళేవాళ్ళు అలా ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను చెప్పానంటే అది రామారావు మన డాక్టర్ గారు చెప్పారట అమ్మమ్మకి, నాకైతే ఏం గుర్తులేదు కానీ తాతయ్య ఒకసారి పేపర్ తీయండి మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది వెళ్ళిపోతున్నాము మేము వేలూరు అంటే అవునమ్మా అలాగమ్మా అని అన్నారట నాన్నగారు. సో ఏలూరు వెళ్ళిపోయామక్క. సో అప్పటి నుంచి కొంచెం అంటే నాన్నగారితో ఖచ్చి పెద్దంత తగ్గిపోయింది. తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సెలవులకు వస్తేనే అక్క చూడటం నాన్నగారు, సెలవులకు వచ్చినప్పుడే చూడటం ఎక్కువ. తర్వాత సత్సంగాలు అలవాటు అయినాయి అక్క జిన్నూరులో, మన పార్వతి మామ లక్ష్మ ఆంటీ
అని చెప్పేవారు. సో నాన్నగారితో వస్తే దర్శనం చేసుకోవడం, తర్వాత సత్సంగాలకు వెళ్ళేవాళ్ళు. సత్సంగాలు కూడా కంప్లీట్ గా ఇదే కావాలి అని కాదు, అక్కడ 2:00 స్టార్ట్ అయితే మెల్లగా టీవీ చూసి వచ్చి 2:30 అలాగా సత్సంగానికి వచ్చేదాన్ని. కాకపోతే వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగున్నట్టు అనిపించేది, మనసు కొంచెం పీస్ఫుల్ గా ఉన్నట్టు, కొంచెం మంచి థాట్స్ వస్తున్నట్టు అలా అనిపించేది అనమాట. నా తర్వాత నేను మామూలుగా లక్ష్మణ్జీని అడిగేదాన్ని అనమాట, ఏంటంటే అందరూ అంత భక్తిగా వెళ్తున్నారు నాన్నగారి దగ్గరికి, నాకేమో అట్లా ఏం రావట్లేదు, ఫార్మల్ గా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను కాబట్టి వెళ్ళడం తప్ప అందరూ చాలా ఇష్టంగా ప్రేమగా తెలుస్తుంది ఎంజాయ్ చేసేవారు నాన్నగారిని. నేను ఎంజాయ్ చేయట్లేదు ఏంటి మామూలుగా వెళ్తున్నానంటే ఆంటీ అసలు నెగిటివ్ గా మాట్లాడినిచ్చేవారు కాదు, అనేవారు లేదు లేదు వస్తుంది ఎందుకు వస్తుంది ఏం కాదు వస్తుంది అనేవారు. అలా ఒకసారి సెలవులకి
అసలు పుణ్య ఫలితం లేకుండా జ్ఞాని దర్శనమే అవ్వదు కదరా,
అవునా
దర్శనం ఎవరు అలాంటిది ఆయన సమక్షంలోనే పుట్టి నేను 2 months అప్పటి నుంచే నెత్తిమిచ్చేసి ఆశీర్వాదం పొంది.
సెలవులకి ఏదో వైజాగ్ వెళ్తున్నామక్క, అదే ట్రైన్ లో నాన్నగారు కూడా ఉన్నారు, వైజాగ్ వెళ్తున్నాము అదే ట్రైన్ లో నాన్నగారు కూడా ఉన్నారు. ట్రైన్ దిగిపోతున్నప్పుడు నాన్నగారు కార్ లో వెళ్తున్నారు, మేము వెనకాల ఆటోలో వెళ్తున్నాము. నాన్నగారు కార్ అటువైపు వెళ్ళిపోయింది, మా ఆటో ఇంటికి వెళ్ళిపోతున్నాం, మేము మా కన్నమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఇంకా నాకు దుఃఖం వచ్చేస్తుంది అక్క, ఎందుకు వస్తుందో తెలియదు. వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళగానే ఇలా కళ్ళు మూసుకుని గదిలోకి వెళ్ళిపోయి పడుకుని ఏడ్చేస్తున్నాను. అందరూ అడిగారు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అన్ని అడిగి అడిగి నాన్నగారు వెళ్ళిపోయారా అని జస్ట్ అసలు ఊరికే అడిగారు. అప్పుడు అవును అని అన్న, ఇది నాకే ఎంబరాసింగ్ గా ఉందన్నమాట, ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు అట్లా జరగల. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్క, నాన్నగారిని చూస్తే కళ్ళంతా వచ్చేస్తాయి, అంతకు ముందు ఎప్పుడు లేదు.
అప్పుడు ఇంకా స్కూల్ స్కూలింగేనేమో అప్పటికి,
స్కూలింగే అక్క స్కూలింగే, స్కూల్ మేబీ హై స్కూల్ మేబీ 6th 7th ఆ ఏజ్
ఆ టైంలో
మేబీ అంతే. అంటే అప్పుడు అప్పుడు తర్వాత నుంచి నాన్నగారు దర్శనానికి వెళ్తే ఓ కారిపోయావు అక్క, నాన్నగారేమో అలా చూసి ఒక్కొక్కసారి ఇలా అనేవారు, ఒక్కొక్కసారి ప్రేమగా స్మైల్ ఇచ్చేవారు, ఒక్కొక్కసారి మీద కొంటిగా నవ్వుతున్నట్టు అట్లా నవ్వేవారు. ముందు వరకు ఎవరైనా నాన్నగారు స్మైల్ బాగుంటుందంటే స్మైల్ బాగుండడం ఏంటి, స్మైల్ బాగుంది చిన్నపిల్లలు కాదు కదా అనుకునేదాన్ని. నాకు అప్పటి నుంచి నాకు బాగా నచ్చేది నాన్నగారు స్మైల్ గానీ మాట గానీ బాగా నచ్చేది అక్క. ఆ తర్వాత లక్ష్మంటితో అనేదాన్ని అన్న, అమ్మమ్మతో అనేదాన్ని, మీరు ఇంచక్క ఇక్కడే ఉంటారు, నేను మళ్ళీ హాలిడేస్ అయితే వెళ్ళిపోవాలి, మళ్ళీ వెళ్ళిపోతే వేరే ప్రపంచంలో పడిపోతాము, మీరు ఇక్కడే ఉంటే కనుక మనకి మనం డైవర్ట్ అయినా అందరూ ఉంటారు కాబట్టి అమ్మో వాళ్ళు అందరూ ఇట్లా ఉన్నారని చూసి అయినా చేసేస్తాము అని అంటే, అప్పుడు ఆంటీ అమ్మమ్మ వీళ్ళందరూ అన్నారు అక్క, అసలు అలా పెట్టుకోవద్దు, నువ్వు ఎక్కడున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, అసలు మానసికంగా చాలా ఇంపార్టెంట్, అలా నువ్వు మా నాన్నగారికి మనసులో నువ్వు ఎంత తలుచుకుంటే నువ్వు అంత దగ్గర అవుతావు అని చెప్పి, అది ఇంకా ఎట్లా డైజెస్ట్ అయిపోయిందంటే అక్క, ఇంకా అసలు నూరి పోసేశారు నాకు. ఆంటీ కూడా ఎట్లా చెప్పేవారంటే, నీ పక్కనే ఉన్నారనుకో, నీ కూడానే ఉన్నారనుకో, నువ్వు ఇలా కూర్చున్నావు నీకు ఇక్కడే ఉన్నారనుకో, అట్లా బాగా ఆ ఏజ్ కి అది బాగా పట్టేసింది అక్క. ఇంకెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసేవారంట, అది ఎంత అలా అయిపోయిందంటే ఇంకా నాన్నగారు బయట నాన్నగారి కన్నా లోపల చెప్పుకోవడం బాగా అలవాటు అయిపోయింది, లోపల ఉన్నారు అన్నది ఆ ఏజ్ కి అప్పటికి అట్లా అర్థమైంది అక్క.
మానసిక అనుబంధం అప్పటికే డెవలప్
చేసేసాను కూడా బాగా, ఏదో ఒకటి చెప్తా ఉండేవారు కదక్క, భావన బలం అని కర్త ఈశ్వరుడు అని, ఇది కొంచెం ఇంకొంచెం పెద్ద అయ్యాక ఈ కర్త ఈశ్వరుడు ఇలా ఒక్కొక్క పాయింట్ ఆ టైంలో మనం కొంచెం చిన్నపిల్లలం కదక్క, ఇంకొంచెం బాగా వేరే
అవడానికి, అవును అవును మెల్లమెల్లగా యాజ్ యు గ్రో ఆ సబ్జెక్ట్ అవగాహన అవుతూ వచ్చింది.
అవును అట్లా మెల్లిమెల్లిగా అలా అప్పుడప్పుడు వస్తుంటే నాన్నగారు దర్శనం చేసుకోవటం అట్లా చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైనా ఇంకొంచెం పెద్ద కూడా ఎప్పుడైనా భయం కలిగినా కూడా నాకు అప్పుడు రమణ భాస్కర్ ఉండేదక్క, అది ఊరికే ఇట్లా పెట్టేసుకుని పడుకునేదాన్ని అనమాట. మార్నింగ్ లేచేటప్పటికి భయం ఉండేది కాదు, అప్పటికి ఇంకా నాకు ఏమీ అవగాహన లేని టైంలో అట్లా ఉండే. తర్వాత ఇట్లా వచ్చిందా నాన్నగారిని ఎక్కువ, నాన్నగారు మీ పాదాల పైన భక్తి ఇవ్వండి అని అడిగేదాన్ని, మనసులో అనుకునేదాన్ని పైకి కూడా అనేదాన్ని. అన్న తర్వాత మేము వదిలేసినా మీరు మమ్మల్ని వదలకండి నాన్నగారు అని లోపల అనుకుని ఒక్కొక్కసారి పైకి కూడా అనేసేదాన్ని. అడిగితే నాన్నగారు నవ్వేవారు అనమాట,
మీ ఎప్పుడు అనుగ్రహం ఉంటుందమ్మా, మీ ఫ్యామిలీ పైన ఎప్పుడు నాకు అనుగ్రహం ఉంటుంది అని అన్నారు. ఇలాంటప్పుడే ఒకసారి ఎప్పుడు కళ్ళలోకి వచ్చారు అక్క, వచ్చి ఒక్క వర్డ్ ఏంటంటే, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఈశ్వరుడు అనుగ్రహం ఎప్పుడు నీకు ఉంటుంది అని చెప్పేసి అంతే ఆ కళ. అంతే కొంచెం సీరియస్గా అంటే ఆలోచిస్తున్నట్టు అట్లా నేను మాట చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. అది నాకు జనరల్ గా పెద్ద గుర్తుండవు కానీ ఇది గుర్తుంది బాగా. అన్న తర్వాత ఇంకా మళ్ళీ పెళ్లి కూడా అట్లాగే నాన్నగారే చేశారక్క. ఎప్పుడు ఇంట్లో ఫిజికల్ గా చెప్పడం గానీ అట్లా పెద్ద అప్పటికి అలవాటు లేదనుకుంటా.
పర్సనల్ గా వెళ్ళి ఇంట్లో విషయాలు చెప్పడం అది లేదు ఎప్పుడు.
మమ్మీకి డాడీకి కూడా అలవాటు లేదక్క. మా మమ్మీ పేరేమో ఉమాదేవి గౌరీ అని కూడా అంటారు, డాడీ పేరేమో సత్యనారాయణ రాజక్క. ఇప్పుడు జూలోనే ఉంటున్నారు వాళ్ళు. అలవాటు లేదు కానీ నాన్నగారు సడన్ గా ఫోన్ చేసి ఈ పలానా సంబంధం నేను చేసుకోమంటున్నానని చెప్పి మీ అమ్మాయికి చెప్పండి అని నాన్నగారు చేసుకోమని చెప్పారనమాట. నాకు అనిపించింది అంటే ఎప్పుడు ఇలా చెప్పడం కూడా అలవాటు లేదు కదా. నాన్నగారు ఫోన్ చేసి ఆయనంతట ఆయన చేసుకోమని చెప్పినారంటే ఇంట్లో ఎప్పుడు చెప్పేది పెద్ద అలవాటు లేదు. సో నాన్నగారే చేసి చెప్పారనమాట. తర్వాత అప్పటి నుంచి ఎన్నిసార్లు కనిపించినా నువ్వు హ్యాపీగానే ఉన్నావమ్మా, నువ్వు హ్యాపీగానే ఉన్నావా, పెళ్లి అయిన తర్వాత అక్క, పెళ్లికి ముందేమో నువ్వు హ్యాపీగా ఉంటావమ్మా, నువ్వు హ్యాపీగా ఉంటావు అని అనేవారు అనమాట. ఇంకెన్నిసార్లు అంటే ఇంకా అసలు ఒక్కసారి వెళ్తే ఆ పట్టుకి ఒక 10 సార్లు 12 సార్లు అట్లా
అనేవారు. హ్యాపీగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు,
హ్యాపీగా ఉంటావు అని చెప్పి మమ్మీ కూడా నేను ఎంతో ఆలోచించి చేశానమ్మా, ఇది నేను ఎంతో ఆలోచించి చేశాను, అసలు గురువు అవసరం ఏం లేదక్క, ఏదో మనకి రీజన్ చెప్తున్నట్టు అంత ఏదో మన ఇంట్లో ఒక పెద్ద మనిషి కుదిర్చినట్టు అట్లాగా.
అవునమ్మా, లైక్ చాలా మంది విషయాల్లో ఇలాగే ఆయనే ఇంటర్ఫియర్ అయిపోయి.
అవును, మీరందరూ అన్నట్టు అన్ని ఆయనే చూసుకున్నారు కదా, మనం ఎలా ఉండాలి, ఏం తినాలి, డైలీ లైఫ్ లో బిహేవియర్ ఎలా ఉండాలి, ఎంత
ఖచ్చితంగా అది మెయిన్ ఫోకస్ చేశారమ్మా. అంటే మన డే టు డే లైఫ్ లో మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం పెద్దల పట్ల ఎలా ఉండాలి, మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎలా చూసుకోవాలి, మనం చేసే పని ఎలా చేయాలి, చిన్న చిన్న విషయాల కాడి నుంచి అంటే మనకి ఎక్కడా కూడా అంటే రాంగ్ వెళ్ళడానికి ఆస్కారం లేకుండా అది నువ్వన్నట్టు నూరు పోసేశారు. మానసిక మెంటల్ కాంటాక్ట్ ఎలా అమ్మ నాన్న అదే ఆంటీ వాళ్ళు నూరు పోసారు, నాన్నగారు మనకి ఆ జీవిత విధానం నూరు పోసేశారు.
నాన్నగారు అనుకోవచ్చు ఒక వర్డే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు కదా,
చాలా రిపిటేషన్ అమ్మా,
ఎందుకంటే అది మనకి ప్రింట్ అయిపోతుంది అక్క మైండ్ లో.
అంటే మనసు ఒక్కొక్కసారి వినొచ్చు లేకపోతే ప్రీ ఆక్యుపైడ్ గా ఉండొచ్చు కదా. ప్రీ ఆక్యుపైడ్ గా ఉండి మళ్ళీ 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 ఆ పాయింట్ దగ్గర తీసుకొచ్చి నువ్వు ఆ మీటింగ్ అయ్యి వెళ్లే లోపల ఆ పాయింట్ డ్రైవ్ అవ్వాలి. అందుకే ముగించే ముందు ఈ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, మిగతా అన్ని మర్చిపోయినా పర్లేదు, ఈ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి అని మళ్ళీ ఇన్సిస్ట్ చేసేవారు అనమాట.
నాన్నగారు మీటింగ్స్ కెళ్ళినప్పుడు కూడా నాన్నగారు ఇష్టంగా వెళ్ళేదాన్ని గానీ మొత్తం అక్కడ చెప్పిన 2 అవర్స్ మనసు అక్కడ ఉండేది కదక్క, ఎటో వెళ్ళిపోయేది. మధ్య మధ్యలో వచ్చి కొంత వింటే కొంత ఎటో వెళ్ళిపోయేదాన్ని. సో మీటింగ్స్ లో కూడా అన్ని టచ్ చేస్తారు కదక్క, కొంచెం సేపు మన డైలీ ఒక గురించి, కొంతసేపు మహాత్ముల గురించి, కొంతసేపు
అనుగ్రహం గురించి,
అవును గురువు గురించి,
ఇళ్లలో ఉదాహరణలు,
అవును కొంతసేపు ఆత్మ విద్య అలా చెప్తారు కదా. ఈ నేను చెప్పినప్పుడు అమ్మో ఇది మనకు కాదు అనిపించేది, అసలు వినేదాన్ని అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఈ గుణాల గురించి చెప్పినప్పుడు, బిహేవియర్ ప్యాటర్న్ గురించి చెప్పినప్పుడు, మాట గురించి చెప్పినప్పుడు ఇవన్నీ బాగా అప్పుడు వినేదాన్ని బాగా మనసు అక్కడ పెట్టి, ఇది కూడా వినేదాన్ని కానీ ఇంట్రెస్ట్ అయితే ఉండేది కాదు అక్కడప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. ఒక రోజు నాన్నగారు దర్శనానికి వెళ్తే, నువ్వు నిన్న మీటింగ్ కి వచ్చావు కదా అంటే, నాన్నగారు ఏం సబ్జెక్ట్ నచ్చింది నీకు అని అడిగారు. నన్ను ఎప్పుడు అసలు అడగరక్క, సడన్ గా అడిగేసరికి బ్లాంక్ అయిపోయింది నాకు. ఏం చెప్పాలి, నాకు ఒకటే పాయింట్ గుర్తొస్తుంది అప్పుడు, అహల్య అని చెప్పారు కదక్క, అహల్య గౌతమ్ ముని అని ఒక పాయింట్ ఉంటుంది కదా, అహల్య అని చెప్తాడు కానీ ఇది వరకు అహల్య అక్కడ లేదు, అది చెప్పాను అంటే నచ్చిందమ్మా నీకు, నచ్చిందా, బాగుందా అని ఇలా దగ్గరకు వచ్చేసి అట్లా. అయితే నాకు నచ్చింది ఇంకా వేరే ఉన్నాయి కానీ సడన్ గా అట్లా అడిగేటప్పుడు
అడిగేసరికి జ్ఞాపకం వస్తా చెప్పేసావు.
అది అది గుర్తొచ్చిందాక. తర్వాత ఒకసారి ఎప్పుడో కొంతసేపు అట్లా చాలా అంటే ఇంటెన్స్ గా అలాగా ఒక ఒక 10 నిమిషాలు అట్లా అలా కళ్ళలోకి చూసారు. కానీ నేను చూడలేకపోయాను, కొంతసేపు చేసుకున్నాను, కాసేపు అట్లా చూసి తర్వాత ఇలా ఆశీర్వదించి పంపారు అనమాట ఒకసారి. మళ్ళీ మా అమ్మమ్మ అనేవారు, చిన్నప్పటి నీకు ఇట్లా జరిగింది కదా, అదేంటంటే గురువు చాలా వాసనలు తీసేస్తారు మనకంటే, చర్చిలో కూడా చాలా వాసనలు, చాలా పెద్ద బండరాళ్ళ లాంటి వాసనలు తీసేస్తారు
చిన్నపిల్లవు కదా
అని అనేవారు అమ్మమ్మ ఎక్కువ. తర్వాత ఒకసారి నాకు ఇప్పుడు శ్రీదేవి గారు అన్నట్టు మేము సత్వగుణం అయితే అసలు ఏం లేదు అక్క, ఊరికి బయటకి బయటకు కనిపించడానికి ఉంటుందేమో, ఇంట్లో అది వేరుగా ఉంటుంది కదా. నేను నాకు కోపం ఎక్కువ అక్క, కొంచెం చిరాకు అది ఎక్కువ అనమాట. నాకు ఇష్టం ఏంటంటే కొంచెం అంటే మంచిగా సత్వగుణంగా మాటకి మాట చెప్పకుండా అట్లా
ఉండాలంటే ఇష్టం,
అలా ఉండాలని కూడా ఇష్టం అక్క. నా బిహేవియర్ అయితే అది కాదు, నేను ట్రై చేసినా ఇంకో 10% ఎక్కువ అవుతుంది తప్ప అది అట్లా
కదా
అంటే అట్లా మళ్ళీ బయట ఉండనక ఇంట్లో అలాగా ఇంట్లో
అంటే ఇంకా చనువు ఇంట్లోనే కదా.
అయితే ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను అక్క, ఇలా పేపర్ లో రాసిచ్చి చెప్పాను. చెప్తే అప్పుడు నాన్నగారు అన్నారు, ఎందుకు వస్తుంది నీకు కోపం అని అడిగారు. ఎవరు అంటుంటే వస్తుంది అని అడిగారు అక్క. అడిగితే అమ్మ అంటుంటే వస్తుందా లేదంటే నాన్న అంటుంటే వస్తుందా అని, ఎవరైనా నాన్నగారు అంటే గుమ్మన అట్లా వచ్చేస్తుంది, రియాక్షన్ వస్తుంది అని చెప్పారు. అలా చూసి నాన్నగారు అన్నారు, ఒకవేళ నీ మంచి ఆలోచించు, అసలు మాట ఎందుకు అంటున్నారో ఆలోచించు, ఒకవేళ మంచి గురించి చెప్తున్నారనుకో తీసుకో, అది తీసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి, ఒకవేళ అందులో నీ తప్పు లేదనుకో, ఎలాగో తప్పు లేదు కాబట్టి అసలు దాన్ని పట్టించుకోవాల్సిన పనే లేదు అని చెప్పి కాసేపు అలా వెనక్కి వెళ్ళి మౌనంగా ఉండి వాళ్ళ కొంతసేపు అలా గాల్లోకి చూసి అన్నారు, నువ్వు కోపం ఎక్కువ అంటున్నావు అమ్మా కానీ నీ మనసు చాలా మంచిదమ్మా అని చెప్పి అంటున్నారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, నీ మనసు సంగతి నాకు వదిలేసే, నేను చూసుకుంటాను మనసు సంగతి, నీకు 2-3 రోజుల్లో డిఫరెన్స్ తెలుస్తుంది, నువ్వే చూస్తావు కదా, ఇప్పటికి ఇంటికి వెళ్ళిపో, నీ మనసు సంగతి నాకు వదిలేసే అని పంపించేశారు అక్క.
సో మీ అమ్మమ్మ వదిలేసేట్టు నువ్వు నువ్వు వదలడం నేర్చేసుకున్నావేమో.
అంటే ఏదైనా సరే ఇంకా అంటే మనం ట్రై చేస్తాను అంటే ఫస్ట్ ట్రై చేస్తాము, తర్వాత ఇంకా ఆయనకి అప్చెప్పేస్తారు.
అవును అంటే హ్యూమన్ అంటే ఎఫర్ట్ ఎంత చేయగలం అంత చేసి మనకు కుదరినప్పుడు బిలీవ్ ఇట్, మా చేతిలో లేదు చూసుకోని తర్వాత తర్వాత తెలుస్తుంది అంతా ఆయనే తప్ప మందంటూ అసలు ఏమీ లేదు అన్న సంగతి.
మా అత్తగారు వాళ్ళు కూడా, మా అత్తగారు వారు భీమవరంలో ఉంటారు, మా అత్తగారు కూడా ఎప్పుడు నాన్నగారు వాళ్ళు కూడా చిన్నప్పుడు తెలుసు
అంటారు, అదే అంటే ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికి నాన్నగారు తెలియకపోవడం ఉండదు కదా అసలు.
అవునవును, వాళ్ళు కూడా నాన్నగారు మీటింగ్ పంపించేవారు, ఏమనేవారు కాదు, అలవాటు కదా చిన్నప్పుడు. మా అత్తగారు ఎవరంటే మన పార్వతమ్మ గారు ఉంటారు కదా, వాళ్ళ చెల్లెలు అనమాట.
భీమవరం పార్వతాంటి సిస్టరా?
అంటే ఇంట్రడ్యూస్ చేయమన్నారు నాకంటే ఎలా చేయాలో తెలియలేదు.
బాగా చెప్పావు ఆంటీ, పార్వతాంటి తెలియని వాళ్ళు అసలు ఎవరు ఉండట్లే.
నాకు పెళ్ళయ్యేంత వరకు అసలు తెలీదు అక్క, అంటే ఇలా అని అసలు తెలీదు అట్లా అక్క. తర్వాత ఇంకా నాన్నగారు అదే పెళ్లి కూడా నాన్నగారే చేశారని, తర్వాత కూడా ఇంకా బాబు పుట్టినప్పుడు అది కూడా మొత్తం ఆంటీ చెప్పేవారు, లక్ష్మ ఆంటీ జగ్గయ్య పేట క్యాసెట్ వినమనేవారు అక్క, బాగా అయిపోయినా సరే మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్ని రోజులు అయిపోయినా సరే మళ్ళీ అదే వినమనేవారు, మళ్ళీ అయిపోయినా అంటే గురువు పైన విశ్వాసం కుదురుతుందనక బాగా అది బాగా వినమనేవారు. అలాగా అయిన తర్వాత మా బాబు కూడా అనుకోకుండా ఆ రోజు డెలివరీ అవుతుందని అనుకోకుండా ఎవరో ఊరికే సరే డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది కదా, పక్కనే కదా మీ డాక్టర్ ఇది పక్కనే కదా, జస్ట్ ఊరికే చూపించుకోండి అని అంటే జస్ట్ ఊరికే నడుము లాగుతుంది అక్క అంతే, బట్ ఊరికే అంటున్నారు కదా ఒక ఎలాగో జాయిన్ చేసుకోరు బట్ అని చెప్పి ఊరికే వెళ్తే లేదు లేదు జాయిన్ అయిపోండి అన్నారు. బాగా డైలేట్ అయిపోయింది, జాయిన్ అయిపోండి అని అంటే జాయిన్ అయిన ఒక 5-10 మినిట్స్ కి ఒక 10-15 మెంబర్స్ వచ్చేసి ఇంకా బాగా సీరియస్ అయిపోయింది అక్క, అంటే లోపల హార్ట్ బీట్ తగ్గిపోయింది. సో
జాయిన్ అయిన 10 మినిట్స్ కి పుట్టేశారు అనమాట, అంటే సి సెక్షన్ చేశారు. నాకు అసలు అంటే ఆ టైంలో ఇంత భయం గాని, మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఫుల్ భయపడిపోయారు,
టెన్షన్ వస్తుంది కదా,
ఇంత భయం గాని అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లాంటి ఇంత భయం గాని అసలు కలగలేదు. మనసులో అంతా నాన్నగారే ఉన్నారనమాట. అది కూడా విన్నాను కదక్క, అది ఎట్లా అంటే ఇంకెవరిని చూసినా నాన్నగారే అని అట్లా అనిపించేది అనమాట, ఎవరిని చూసినా నాన్నగారే అని అనుకునేదాన్ని అనమాట. మనసులో ఎప్పుడు అలాగే ఉండేది, అంత ధైర్యంగా అసలు ఏం అనిపించలేదు. తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు కూడా వాడు పుట్టగానే ఫస్ట్ నాన్నగారు ఫోటో తీసుకెళ్లి చూపించారు, మళ్ళీ నాన్నగారు పాదోదకం ఇచ్చారు ఆంటీ, అతి ఒక్కరి నోట్లో
నాకించారా.
అవును, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు నాన్నగారు అడుగుతా ఉండేవారట, ఎలా ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి. ఇండియాకి తీసుకెళ్లిన తర్వాత కూడా బుజ్జి అనేవారంట, రోజు అడుగుతున్నారండి నాన్నగారు బాబు డ్రెస్ తెచ్చావా, డ్రెస్ తెచ్చావా, వస్తారా ఇంకో వారం రోజుల్లో బాబు.
అప్పటికే యుఎస్ వచ్చేసావమ్మా?
పెళ్ళైన తర్వాత వచ్చేసాను అక్క.
డెలివరీ ఎప్పుడు ఇండియా వచ్చావా?
డెలివరీ కూడా ఇక్కడే అక్క,
ఇక్కడే అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి.
వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చూసారు, బ్లెస్ చేశారు అక్క, పట్టుకుని మొత్తం పొట్టాదంతా ఇలా బావి ఎంత బిడ్డనిచ్చావమ్మా నాకు, ఎంత మంచి బిడ్డనిచ్చావమ్మా నాకు అని. నెక్స్ట్ ఇంకొకటి, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అక్క బాగా. ఇద్దరు నెక్స్ట్ కూడా అబ్బాయి పుట్టాడు నాకు. అబ్బాయి కొంచెం ఫీల్ అవుతా ఉంటే నాన్నగారు నేను సంతోషిస్తున్నానని చెప్పమ్మా, దానికి ఇద్దరు అబ్బాయిలని నేను సంతోషిస్తున్నానని చెప్పమ్మా
అని.
ఇప్పుడు లేదక్క, ఇప్పుడు అసలు లేదు అబ్బాయిలని చెప్పి అసలు లేదు, అప్పుడు అట్లా ఉండేది అనమాట. సో మా మా మమ్మీ డాడీకి అంటే నేను కాకుండా ఇంకొక మా తమ్ముడు కూడా ఉన్నాడు. సో మా తమ్ముడు చనిపోయాడు అక్క, అంటే ఒక ఫ్యూ ఇయర్స్ క్రితం, అప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చింది.
ఓ యా, అంటే జిన్నూరు సత్యనారాయణ రాజు గారు అంటే మీ ఫాదర్ ఆయనేనమ్మా, ఓన్లీ సన్ చనిపోయారు అని. యా, అక్కడే ఉంటారు కదా ఎక్కువ, క్షేత్రం దగ్గరే ఉంటారు ఎక్కువ, పనులన్నీ క్షేత్రం దగ్గర
తర్వాత.
అంటే క్షేత్రం మెయిన్ వర్క్ అంతా కూడా వాళ్ళు చాలా మెయిన్ ప్లేస్.
స్టార్టింగ్ లో ఏం లేరు అక్క, రీసెంట్ గా వచ్చారు నాన్నగారు, అది లాస్ట్ టైమ్ లో
బాడీవుడ్ లేసే టైమ్.
అప్పుడు మా తమ్ముడు చనిపోయింది, నా పెళ్ళి అప్పటి నుంచి కొంచెం ఇంటిమసీ ఎక్కువ పెరిగింది. అట్లా వచ్చిందా, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఏం జరిగింది అనేది నాకు తెలియదు, కానీ తర్వాత నేను చూసాను అక్క, మా డాడీ మా మమ్మీ ఎప్పుడూ ఒకటే మాట అనేవారు, నాన్నగారు గ్రేస్ అక్క మా కళ్ళకు కట్టినట్టు కనిపించింది, ఆయన అక్కడ ఫ్రీజ్ చేసేసారు మమ్మల్ని, మాకు తెలిసింది క్లియర్ గా, లేదంటే అలాంటి వాళ్ళు అసలు తట్టుకోలేము. ఎప్పుడో మామ కూడా చెప్పారట, మనకి 10:30 ఆ టైం కి ఒక పెద్ద కష్టం వచ్చేది ఉంటే మన మన గురువు మనకి 10:29 కి వచ్చి మన చేయి పట్టుకుని హై జంప్ చేసి తీసుకెళ్తాడు, సో ఆ ఇంటెన్సిటీ మనకి తెలియదు, సో పడేస్తారు మనల్ని అని చెప్పి అని అన్నారంట. త్రూ అవుట్ నేను చనిపోయినా పోలేను కానీ తర్వాత నేను వచ్చిన తర్వాత త్రూ అవుట్ కూడా చూసాను అక్క, నాన్నగారు గ్రేస్ తోటి వాళ్ళు ఎట్లా అంటే అంత ఇంటెన్సిటీ వాళ్ళు అనుభవించలేదు అక్క, అదైతే నేను క్లియర్ గా చూసాను. వాళ్ళు ఫీల్ అయ్యారు నాన్నగారు గ్రేస్, అక్కడ పెయిన్ ఏదో ఇప్పుడు మనకు ఆపరేషన్ జరుగుతుంది అంత బాధ కలుగుతుంది కానీ మత్తు మంది ఏదో ఇచ్చినట్టు
అదే అంటే అవలీలుగా తెలుస్తుంది కానీ పూర్తిగా దాని తాలూకు పెయిన్ ఎలా తెలియదో.
అవును,
అలా అంటే ఏదో జరిగింది జరుగుతుంది అనేది తెలుస్తూ ఉన్నా కూడా అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ లేదు.
అవును,
అలా అందరికీనమ్మా, భక్తులందరి అనుభవం కదా అది. అవును,
తర్వాత నేను నాన్నగారిని అడిగాను అక్క, నాన్నగారు ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు కదా అట్లాగే ధైర్యంగా ఉండేటట్టు చూడండి నాన్నగారు అని అడిగాను. అడిగితే నాన్నగారు అన్నారు ఒకసారి అలా గాల్లోకి అట్లా చూసి కొంచెం ఆకాశం అంతా చూసి ధైర్యంగా ఉంటారు అని అన్నారు, చాలా హ్యాపీగా ఉంటారమ్మా వాళ్ళు అని అన్నారు. అని రెండు మూడు చాలా హ్యాపీగా వాళ్ళ నాన్నగారు అన్నట్టే అలాగే చూసారు అక్క నాన్నగారు. ఏముందో అందులో మా డాడీ మా అందరికన్నా ఫస్ట్ నాన్నగారి దగ్గరికి వచ్చేవారు కాదు, ఇప్పుడు మా డాడీకి మా అందరికన్నా ఎక్కువ ఇష్టం అనమాట నాన్నగారు అనమాట. హ్యాపీగా ఏముంది అసలు అని అన్న, ప్రతిదీ హ్యాపీగా తీసుకుంటారు ఏదైనా గానీ, అంటే ఎంజాయ్ చేస్తా ఉంటారు నాన్నగారు దీన్ని అనమాట. ఇంకేం తక్క ఏం చెప్తాం అనుకున్నాను గుర్తురావట్లా,
పర్వాలేదు, టేక్ యువర్ టైం. తమ్ముడు అక్కడ మమ్మీ బాయ్ డాడీ దగ్గర ఉండేవాడేమో అప్పటికి స్టూడెంటా వెన్ హి పాస్డ్ అవే.
పాస్డ్ అవే లేదు, అక్కడ జాబ్ చేసేవాడు,
మ్యారేజ్ అవ్వలేదు.
అవ్వలేదు, బ్యాంక్ లో జాబ్ చేసేవాడు. యా అంటే బ్యాంక్ లోనే జాబ్ చేసేవాడు. అక్కడ నా మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపే, 1 ఇయర్ కే చనిపోయాడు. తర్వాత మా మమ్మీ కల్లో కనిపించి చెప్పారట మా నాన్నగారు, హిందూ సంగతి మర్చిపోండి, అసలు నేను చూసుకుంటాను హిందూ గురించి సంగతి అంతా నాకు వదిలేయండి అని అన్నారని మమ్మీ చెప్పింది అనమాట. తర్వాత ఇంకేంటే గుర్తు రావట్లేదు సరిగా.
పిల్లలు ఇప్పుడు ఎంత ఏజ్?
పిల్లలు ఒకళ్ళు 5 అక్క, ఒకళ్ళు 8. ఇద్దరు నెక్స్ట్ ఇలా ఆంటీ ఆంటీ చెప్పడం వల్ల వీళ్ళ అక్షరాభ్యాసం అది కూడా నాన్నగారు ఇట్లా రాయించుకోండి అని ఆంటీ చెప్పబట్టే ఐడియా కూడా వచ్చింది. స్లేట్ లో ఇట్లా కింద పైన ఒక స్లేట్ పెట్టి అట్లా. అలాగే ఎవరిదో మొన్న చూస్తుంటే కూడా నాకు అదే, మనమేం ముట్టించలేదమ్మా, మనమేం ముట్టించలేదా అన్నారు కదక్క. నా ఏంటక్క అది అన్నప్రాసన
అన్నప్రాసన అప్పుడు
అట్లాగే అలాగే అనేవారు నాకు. ఎంత బాగా గుర్తొస్తుంది, నాకు మనమే ముట్టించలేదమ్మా, బంగారం భగవద్గీత అని డబ్బులు ముట్టుకున్నాడమ్మా. మా మామే, మామ కూడా ఇంట్లో ఏం చేసుకురావద్దని మామే పొంగల్ కూడా
వండి పెట్టేవారమ్మా. కన్నమ్మ ఎప్పుడు కూడా ఎవరికి జిన్నూరులో చేసినా కూడా మీద అన్ని ఆవిడే అరేంజ్ చేసి అక్షంతలు కూడా ఆవిడే కల్పించేవారు.
అవును, నెక్స్ట్ నాకు నాన్నగారు ఉన్నప్పుడు నాకు నిజంగా అంత తెలియలేదు అక్క ఫ్యామిలీ గురించి కూడా. వాళ్ళు అంటే ఎంతో త్యాగం చేస్తేనే గానీ మనం అందరూ అలా వెళ్ళి 24/7 వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని, అప్పుడు నాకు అంత తెలియలే, ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అసలు వాళ్ళు ఎంతో త్యాగం.
మొత్తం ఫ్యామిలీ సాక్రిఫైస్ లేకపోతే లైక్ ఇంతమంది, ఐ మీన్ ఇంతమంది వేలాది మంది భక్తులు రోజుకి దగ్గర దగ్గర 100 మంది గోయింగ్ అండ్ కమింగ్ ఫ్లోటింగ్ కదమ్మా. అండ్ లోపలికి పర్సనల్ అని వాళ్ళ ఇబ్బందులని వాళ్ళ యోగక్షేమాలు ఇంకా అసలు ఒకటి రెండు కాదు. అండ్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మళ్ళీ వెనకాలకి వెళ్ళి కన్నమ్మని కనిపించి రావడం, సమానంగా ఆవిడ ఆప్యాయంగా అందరినీ పలకరించడం, ఆవిడ కూడా మళ్ళీ పళ్ళు ఏయోటి ఇచ్చి పంపించడం, భోజనం టైం అయితే ఇంకా అసలు మనల్ని చాలా ఆదరించి భోజనం పెట్టడం, అసలు ఐ మీన్ అందరూ అంటే ఒక జ్ఞాని కుటుంబం అంటే అంత సహకారం ఉండమలానే మనకి ఇంత అవైలబిలిటీ అయ్యింది. సో యాక్చువల్గా భక్తులందరూ ఎక్స్ప్రెస్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీ తర్వాతేనమ్మా, ఐ మీన్ నాన్నగారు, కేవలం నాన్నగారే కాదు వాళ్ళ కుటుంబం అంతా కూడా లైక్ వి నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. నాన్నగారికి ఎంత గౌరవం ఇచ్చామో అంత గౌరవ అర్హులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఐ మీన్ సహకారం లేకుండా మనందరం అసలు త్రూ అవుట్ ఎలా కూర్చుని ఎలాగ ఎంజాయ్ చేసి వస్తాము? అంటే సన్యాసాశ్రమంలో ఉంటే అది సాధ్యం అవుతుంది, కానీ సంసారంలో ఉన్నా కూడా అంటే నాన్నగారు ఏది భగవంతుడికి ఇంపాసిబుల్ కాదు, ఏది ఆబ్స్టికల్ కాదు. జ్ఞానికి కానీ అంటే ఆయన బోధించడానికి కానీ జ్ఞానానికి కానీ నిజంగా ఏది అడ్డు కాదు అనడానికి ఆయన లివింగ్ ఉదాహరణ యాక్చువల్గా. అంటే సంసారంలో ఉండి పొందొచ్చు అనేది, ప్లస్ ఏంటి అంటే మనకు కూడా సంసారం అడ్డు కాదు. అంటే నువ్వు సన్యాసివా లేకపోతే సంసారివా అనే డిఫరెన్సియేషన్ అక్కర్లేదు. సంసారం అంటే బాహ్యమైంది కాదు, మనసులో నీ మనసే నీ సంసారం అని. సో ఆయన అంటే ఇంకా రాముడు కృష్ణుడు అలాగా, ఐ మీన్ వాళ్ళంతా అవతార పురుషులు అయినా కూడా నాన్నగారు సామాన్యుడిగా చిన్న ఫార్మర్స్ కుటుంబంలో పుట్టి ఆయన అన్ని కష్ట సుఖాలు ఆయన ఫేస్ చేసి ఆయన కూడా ఫ్యామిలీ లైఫ్లో ఉండి ఆయనకి పిల్లలది ఉండి అందరిలాగే వెరీ వెరీ సింపుల్ గా నార్మల్ హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుందో అలాగే అన్ని ఒడిదుడుకులకి ఆయన కూడా ఆయన డెస్టినీ ఉన్నా కూడా అవేమీ కాదు అతీతంగా ఆయన మనకి, అంటే డైరెక్ట్ గా మనం అతీతంగా ఆయన్ని ఆయన మన వైపు డివినిటీ ప్రవహింపచేసి ఇవన్నీ ఇలా ఉండగానే మీరు ఇది పొందచ్చు, యా అంటే మీరు కూడా ఇలా పొందచ్చు. సో బాడీ తీసుకుంటే జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా కూడా డెస్టినీ డెస్టినీనే. సో డెస్టినీతో నువ్వు తాదాప్యం పొందక్కర్లేదు, నీ జ్ఞానానికి నీ డెస్టినీ అడ్డు కాదు. ఆయన జీవించి చూపించి ఆయన అనుగ్రహించి మనల్ని జీవింపచేసేలా చేశారు. సో ఐ మీన్ హీజ్ అన్ ఎక్స్క్లూజివ్ పర్సనాలిటీ అమ్మా, అంటే పర్సన్ లేని పర్సనాలిటీ. ఆయనకి పర్సనల్ లేరు కదా, ఇంపర్సనల్ లైఫే కదా లైఫ్ పొడుగునా ఆయనకంటూ పర్సనల్ ఏమీ లేదు. అంటే డివినిటీ ఇన్ హ్యూమన్ ఫామ్ మనకి ఎలా అయితే అనుకూలంగా వాతావరణం ఉంటుందో అది క్రియేట్ చేసి అది జీవించి మనల్ని జీవింప చేసేలాగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. లాస్ట్ కదమ్మా లేదు, బుద్ధుడు ఉన్నాడు అంటే సింగిల్ గా వెళ్ళిపోయాడు, ఇప్పుడు క్రైస్ట్ అంటే సింగిల్, వాళ్ళకేమి వెనకాల సంసారం లేదు, వాళ్ళదేమి కుటుంబ వ్యవస్థ కాదు, సో ప్రీచ్ చేశారు వెళ్ళిపోయారు. నాన్నగారు అలా కాదు కదా, సంసారంలో ఉండి సంసార బాధ్యతలు అన్ని కూడా నిర్వర్తించి ఎక్కడా రెస్పాన్సిబిలిటీస్ ఏది స్కిప్ చేయకుండా భక్తి పేరు మీద ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, భక్తి అనేది పారిపోవడం కాదు అని ఒక ఉదాహరణ కూడా మన ఏదో సందర్భంలో వింటూ ఉంటే చెప్తున్నారనమాట. ఒక ఆయన ఇలాగే వైరాగ్యం వచ్చేసి అమ్మో ఇంకేం వెళ్ళిపోవాలి అని చెప్పి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడంట. ఇల్లు వదిలేసి హిమాలయాలు వెళ్ళిపోతాను నేను ఉండనని చెప్పి వెళ్ళిపోయాడు. వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే వాళ్ళకి అంటే అన్ని వాంఛలు అన్ని కోరికలు అన్ని వాసనలు పెట్టుకుని ఏదో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతామని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా మనసు మనకు కూడా వచ్చేస్తుంది అంటారు కదా ఎక్కడికి వెళ్తే అక్కడికి. అలా వెళ్ళాక నువ్వు హిమాలయాల్లో కూర్చున్నా మనసు అయితే నిన్ను వదలదు కదా ప్రాంతం మారిన, సో మళ్ళీ ఇబ్బందులు పడేసరికి ఇంటికి వచ్చేసాడంట 11 రోజులకో 12 రోజులకో. వాళ్ళు ఆవిడ అనుకుందంట అమ్మయ్య కొంతకాలమైనా అలా దూరంగా ఉంటే కొంచెం శ్రమ తప్పింది మనకి, పొద్దున్న దగ్గరనే కాఫీ పెట్టమని ఇది ఇలా చేసాం అది అలా చేసామని ఇది ఇలా ఉండు అలా ఉండు అని కనీసం కాస్త వైరాగ్యంగా బయటకు వెళ్తే అక్కడ ఇక్కడ చూస్తే కాస్త ఇంట్లో వాళ్ళ విలువైన తెలుస్తుంది అని చెప్పి సంతోషించిందంట. 11-12 రోజుల్లో తిరిగి వచ్చేస్తే అదేంటి మొన్నే కదా వెళ్ళారు సంవత్సరం లేకుండా వచ్చేసారు ఏంటని అడిగిందంట. అలా ఎక్కడికో వెళ్తే పొందేది కాదు నువ్వు, అంటే యు ఫేస్ ఇట్, ఎస్కేపిజం కాదు. నువ్వు ఫ్యామిలీలో ఉండొచ్చు, నువ్వు వర్క్ చేస్తూ ఉండొచ్చు, నువ్వు అందరి మధ్యలోనే ఉంటూ నీ అహంభావం ఏ ఎలా ఉంటే ఎలా ప్రవర్తిస్తే నువ్వు ఎలా జీవిస్తే నీ అహంకారం నుంచి విడుదలవుతావో అలా జీవించడానికి నాన్నగారు జీవితం పొడుగునా సబ్జెక్ట్ చెప్పారమ్మా. నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్ హర్ హిజ్ మెయిన్ టీచింగ్ ఇస్ ఎస్కేప్ కాదు, నువ్వు ఫేస్ చేస్తూ నీ అహంకారాన్ని నువ్వు తగ్గించుకునేలా నువ్వు జీవించడం నువ్వు నేర్చుకోవాలి. అండ్ దానికి అనుగుణంగానే సబ్జెక్ట్ ఎక్కడ డీవియేషన్ లేదు, అందుకే కరెక్ట్ అవగాహన చేసుకుంటే ఇక్కడే ఇప్పుడే నువ్వు కూర్చున్న చోటే మోక్షం పొందుతావు అనేవారు. ఇప్పుడు ఇలా కూర్చుని ఉన్నాం మనం ఇక్కడ, నీ మనసుని ఏది బయటకు తీసుకెళ్తుందో చూసుకో. ఎందుకంటే బాడీ నువ్వు ఎక్కడుంచినా కూడా నువ్వు అన్నట్టు నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నావు ఎక్కడ ఎక్కడ జీవిస్తున్నావు అనేది కాదు, మానసికంగా నువ్వు ఎక్కడున్నావు. మానసికంగా నిరంతరం అది రామకృష్ణ పరమహంస కూడా అంటాడు కదా, ఇప్పుడు వల వేసి చేపలు పట్టుకుంటాడు చేపలవాడు, ఫిషర్మెన్ వలేసి చేపలు పట్టుకుంటాడు. అదే కనుక చేప వెళ్ళి ఆ ఫిషర్మెన్ ఫీట్ దగ్గర ఉందనుకో అది వలకి దొరకదు. అలా మన మైండ్ని ఈ జీవుని తీసుకెళ్ళి భగవంతుడు పాదాల పట్ల అలాగే అంటి పెట్టుకుని మనం ఉంటే మాయ మనల్ని ఏమీ చేయలేదు, సంసారం మనల్ని ఏమీ చేయలేదు. యా యా చెప్పమ్మా. సో నీకు సబ్జెక్ట్ లో బాగా నచ్చిన పాయింట్స్?
సబ్జెక్ట్ లో నచ్చిందంటే ఎక్కువ కర్తృత్వం లేకుండా చేయమంటారు, అది నాకు చాలా ఇష్టం అక్క. కానీ కంటిన్యూస్ ప్రాక్టీస్ లో మర్చిపోతా ఉంటాను రాదు, అది ఒకటి. నెక్స్ట్ ఎప్పుడైనా ఇన్ పర్సన్ నువ్వు మాట్లాడుతుంటే పర్సన్ కనిపించకూడదు అందులో అంటే నాన్నగారు, అదొకటి ఇష్టం. ఇంపర్సనల్ బిహేవియర్ అది ఎంత ఎంత ట్రిక్కీగా వచ్చేస్తుందంటే అసలు మనకి తెలియదు కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది.
అవునమ్మా
చాలా ట్రిక్కీగా
ఉండాలి.
మన అబ్జర్వేషన్ లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు చాలా కామ్ గా ఉండాలి అక్క. అంటే
అంటే నిరంతరం అంటే వి హావ్ టు ప్రాక్టీస్ సత్వగుణం. అంటే మూడు గుణాలు తిరుగుతూ ఉంటాయి, రజస్ తమగుణం ఉన్నప్పుడు కంప్లీట్ గా నీకు తాదాప్యం ఉంటుంది, యూ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సత్వగుణంలో. అందుకే సత్వగుణం ప్రాక్టీస్ చేయండి, సత్వగుణం ప్రాక్టీస్ చేయండి, ఎంత డ్యూరేషన్ వీలైతే అంత సత్వగుణం మీరు కాపాడుకోండి అనేది. ఎందుకు అంటే మనం ట్రూత్కి దగ్గరగా సత్వగుణంలోనే ఉండగలం, లేకపోతే మళ్ళీ బాహ్యంగా వచ్చేస్తాము, కోరిక నిమిత్తంగానే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ థాట్ ఈజ్ డిజైర్, అంటే ఏదో వ్యామోహమో ఏదో వాంచో ఏదో ఆశింపో ఏదో తలంపు లేకుండా ఉండం. సత్వగుణంలోనే కొంచెం ట్రూత్కి దగ్గరగా ఉంటాం. యా
ఇలాగే అడిగేదాన్ని అక్క, సత్వగుణం ఎలాంటి అంటే కొంచెం రియాక్షన్ ఎక్కువ వస్తుందని చెప్పాను కదక్క, ఉండాలి ఎలా 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 సంపాదించుకోవాలంటే అంటే గుణాలు తిరుగుతూ ఉంటాయి మీరు అన్నట్టు, అలా ఆ వచ్చిందనే దాని డ్యూరేషన్ పెంచుకుంటా
ఉండాలి
అని చెప్పేవారు చిన్నప్పుడు. ఈ ఇంకొకటి బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, అంటే ఫస్ట్ 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 లో నేను రాసుకుంటాను బాగా చిన్నప్పుడు, ఎప్పుడు నీ గురువు నీ ప్రారంభం నీ కూడానే ఉంటారని గుర్తుంచుకోండి అని నాన్నగారు చెప్పారు ఫస్ట్ ఫస్ట్ లో ఎప్పుడు ఒక, అదొకటి నాకు బాగా ఇష్టం ఆ పాయింట్. నెక్స్ట్ నేను ఎప్పుడైనా కానీ మన ఏదైనా మన మైండ్ ఏదో ఒక డిస్టర్బెన్స్ తీసుకొస్తుంది కదా మామూలు, నిజంగా ఒక్కొక్కసారి సంఘటనలు జరగచ్చు, జరిగినప్పుడు లేదంటే ఎవరైనా ఏదైనా అన్నారని బాధపడచ్చు. నాన్నగారు సబ్జెక్ట్ మనం వింటాం కదా, విన్నది అక్కడ పెడతాము కానీ పెట్టిన తర్వాత నాకు అది చూస్తానక్క, 1 డే 2 డే 3 డేస్ అది చూస్తే ఉంటుంది కానీ ఎందుకో అంత అడిగినట్టు అనిపించదక్క నాకు అది, కానీ మళ్ళీ అది లేస్తానే ఉంటుంది. ఆ ఇది వరకు గుర్తొచ్చేది కాదు, ఇప్పుడు పాయింట్ పెట్టినా కూడా అది లేస్తానే ఉండేదన్నమాట. తర్వాత ఇప్పుడు నాన్నగారి దగ్గరికి నాన్నగారిని ఇంకా ప్రార్థన చేసేదాన్ని, మీద నేను వినట్లేదు అసలు మాట వినట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే ట్రై చేస్తున్నా గానీ అది ఎదురు తిరుగుతుంది
అవ్వలేకపోతున్నాం.
అప్పుడు ప్రార్థన చేస్తే ఇమీడియట్ గా మనకి
తెలుస్తుంది
రిజల్ట్ ఎట్లా అంటే, అది అసలు మళ్ళీ అశాంతి అది తీసుకొచ్చే డిస్టర్బెన్స్ ఆ పర్టికులర్ పాయింట్ తాలూకా అసలు తెలిసేది కాదు, ప్రార్థన వెంటనే నాకు డిఫరెన్స్ కనిపించేదక్క ట్రై చేసిన దానికన్నా. అలా లేదంటే ఒక్కొక్కసారి ఏదైనా పాయింట్ రావడము, ఇట్లా ప్రార్థన చేసుకున్నాక ఏదో ఒక పాయింట్ రావడము, అదే పాయింట్ ముందు వింటే ఏమనిపించేది కాదు, పనిచేసేది కాదు. నాన్నగారు ప్రార్థన తర్వాత ఆ పాయింట్ పెడితే అది ఎట్లా అంటే ఏదో టాబ్లెట్ వేసుకున్నట్టే, అంత బాగా డిఫరెన్స్ తెలిసేదక్క. ఎందుకంటే అంటే నాకు ఎస్పెషలీ అసలు మామూలు విషయం కదక్క మా మనసుని కంట్రోల్ చేయటం అనేది, నాకు
ఎవరికైనా అంతే అది చెప్తున్నావు, మిగతా వాళ్ళు చెప్పకపోవచ్చు, ఎవరికైనా మైండ్ అంటేనే వేవరింగ్ అంటారు కదా, అంటే కాన్స్టెంట్ గా దాని లక్షణమే బాహ్యంగా బహిర్ముఖం చేసేయడమే, మనసు పనే బహిర్ముఖం అయిపోవడం. ఎందుకంటే బాడీ వచ్చాక బాడీ కాన్షియస్నెస్ లోనే ఉంటాము అండ్ ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఇప్పుడు మనసు ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది, 5 ఇంద్రియాల ద్వారా మనసు బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకే ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం రిపీటెడ్ గా భగవద్గీత కృష్ణుడు చెప్పింది. ఎందుకు అంటే అసలు ముందు నీ ఇంద్రియాల కంట్రోల్లో నీ ఇంద్రియాలని కంట్రోల్ లేకపోతే అసలు నీ మనసుని కంట్రోల్లోకి రాదు. సో అందుకే ఇంద్రియాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నువ్వు తినే ఆహారం విషయంలో, నువ్వు వినే విషయాలు, నువ్వు చూసే విషయాలు. సో ఏది మోసుకెళ్ళిపోతుంది మనసు, విషయ వాసన మోసుకెళ్ళిపోతూ ఉంటుంది. విషయ వాసన పోవాలి అంటే నువ్వు నిరంతరం ఆత్మను చింతిస్తూ ఉంటేనే విషయ వాసన పోతుంది. సో అందుకే ఆత్మ అంటే డైరెక్ట్ గా మనసుని హృదయంలో మనం పెట్టలేనప్పుడు ఆ మనసుకు నిరంతరం మన రూపనామం నుంచి విడుదల పొందే వరకు ఆయన రూపనామ ఆధారం చేసుకుని ఏకచింతన చేస్తూ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం మనం సంపాదించాలి. అండ్ దానికి వైరాగ్యం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే అంటారు ఇప్పుడు భార్యకైనా భర్తకైనా ఎంతో కొంత వైరాగ్యం లేకుండా పెళ్లిని కూడా చేయొద్దని చెప్తారంట, ఎందుకంటే అది లేకపోతే చాలా మెటీరియలిస్టిక్ గా ఉంటారంట. అంటే ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే, వైరాగ్యం చెడ్డది అనుకుంటారేమో, భయపడకండి అదేం చెడ్డది కాదు, నీ శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి కూడా వైరాగ్యం వెరీ ఇంపార్టెంట్. వైరాగ్యం అంటే అయ్యో అయ్యోబోయ్ వైరాగ్యం అంటే వీళ్ళకి ఇంకేమి ఇంకా ఏమీ లేకుండా శూన్యంలో ఉంటారు అలా అనుకోక్కర్లేదు, వైరాగ్యం ఉన్నవాళ్ళు హెల్దీగా ఉంటారంట, బికాస్ గ్రౌండెడ్ గా ఉంటాం. అంటే మనసు విజృంభించేసి బాహ్యముఖం అయిపోకుండా వైరాగ్యం మనల్ని ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం తీసుకొచ్చి మనసు అంతర్ముఖం అవడానికి వైరాగ్యం సహకరిస్తుంది. తర్వాత అభ్యాసం, అంటే మనం కాన్స్టెంట్ గా నిరంతరం, అంటే భగవంతుడు భగవంతుడి మాట వేరు కాదు, అది జీసస్ అన్నారు, బుద్ధుడు అన్నాడు, నాన్నగారు కూడా రిపీటెడ్ గా ఏం చెప్తారంటే శరీరం ఉన్నప్పుడు శరీర అని మనకి శరీర భావన ఉండడం వల్ల శరీరం అని చూస్తాం, కానీ ఆయన మాట రూపంలో ఉన్నారు, అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. సో ఆ మాటను ఆధారంగా చేసుకుని మనం జీవిస్తూ ఉంటే మనం ఆయన్ని ఇంకో దేశం అదర్ వే ఆ మాట పట్టుకుని ప్రయాణం చేస్తే మనం అహంకారం నుంచి విడుదలైపోతాం మెల్లమెల్లగా. అదే నాన్నగారు అన్నారు కదా, నువ్వు అన్నం వండేసుకుని తిన్నంత తేలిగ్గా అయిపోదు ఇది, ఎందుకంటే బహుజన్మల నుంచి తెచ్చుకున్నది కదమ్మా. సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే మనం నడిచే మార్గం అంటే మనం ప్రయాణం చేసే మార్గంలో మనం అహంకారంలో నుంచి మెల్లమెల్లగా విడుదలవుతున్నామా, దేహాత్మ బుద్ధిలో నుంచి తగ్గించుకుంటూ జీవిస్తున్నామా, అది పెంచుకుంటున్నామా అనేది మాత్రం నిరంతరం మన అలర్ట్ గా ఉండి చూసుకుంటూ ఉండాలి. అంటే మనం ఒక మాట మాట్లాడుతూ ఉంటే మనం అహంకారం పెంచుకోవడానికి మాట్లాడుతున్నామా, ఊరికే సందర్భానికి అక్కడ అవసరం కాబట్టి మాట్లాడుతున్నామా. ఈ తలంపులు వస్తూ ఉంటే అంటే ఏ తలంపులు మనల్ని బయటకు తీసుకెళ్తున్నాయి, ఏ వాసన మనకి బయటకు తీసుకెళ్తుంది, అండ్ అటాచ్మెంటే మా మైండ్ని బయటకు తీసుకెళ్తుందంట. అందుకు అటాచ్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మన కుటుంబ సభ్యుల పట్ల కానీ పిల్లల పట్ల కానీ నువ్వు డ్యూటీ చేసి నువ్వు ఆప్యాయంగా డ్యూటీ చెయ్యి, కానీ అభిమానం వాళ్ళ పట్ల ఎక్కువ పెట్టుకోకు. ఎందుకంటే అభిమానం పెట్టుకుంటే నీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి డిసప్పాయింట్మెంట్ వస్తుంది, స్వార్థం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంటే మా నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం పెరిగిపోతూ ఉంటుంది. సో నువ్వు సంసారంలో ఉన్నా అంటే మ్యారేజ్ లైఫ్లో ఉన్నా ఇలా ఉన్నా కూడా నువ్వు అంటే పరిధి పెంచుకోవాలి తప్ప మనం లిమిట్ చేసేసుకోకూడదు. అందుకే తగు మాత్రంగా అంటే ఇష్టంగా ఉండండి, ఆప్యాయంగా ఉండండి, డ్యూటీ చేయండి, కానీ ఎక్కువ అనుబంధం పెట్టేసుకోకండి, ఎక్కువ అభిమానం పెట్టేసుకోకండి. ఎందుకంటే లేకపోతే స్వార్థం, ఆ స్వార్థం అనే గడప దాటం లేకపోతే, అండ్ నిస్వార్థంగా ఉంటే తప్ప మనసు విశాలం అవ్వదమ్మా, బుద్ధికి పవిత్రత కూడా రాదు. సో మన మనసు విశాలం అవుతుందో లేదా మన బుద్ధి పవిత్రం అయ్యే పనులు చేస్తున్నామా, మన మాట మన మనసు మనకి ట్రూత్ వైపు వెళ్ళడానికి సహకరిస్తుందా, మనం డే టు డే యాక్టివిటీస్లో మనం అదే మొన్న మాటలో నాన్నగారు అంటున్నారనమాట, అకౌంట్ రాసుకోండి మీరు రోజు పొద్దున, ఐ మీన్ రోజు రాత్రి, అంటే స్పెసిఫిక్గా రాసుకోమని కాదు మనకి ఉద్దేశం ఏంటి అంటే నువ్వు రోజంతట్లో నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు గమనించి చేస్తూ ఉండు. అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. కాలం భగవంతుడు కాలం రూపంలో ఉన్నాడు. ఈ రోజు వెళ్ళిపోయిన కాలం మళ్ళీ రాదు, ఈ రోజున్న అవకాశం మళ్ళీ రేపు ఉండకపోవచ్చు, కొంచెం అనారోగ్యం వస్తే మళ్ళీ మనం మనసు సహకరించదు, ఏ రేపుకు రూపు లేదు. సో ప్రెజెంట్ని సద్వినియోగం చేసుకుని ట్రూత్ వైపు ఉన్నామా లేదా అనేది మాత్రం కాన్స్టెంట్గా విజిలెంట్గా ఉండి వైరాగ్యంతో ఈ ఇంద్రియాలని మనసుని నిగ్రహించుకుని అంతర్ముఖ ప్రయాణం చేయడానికి మన నిరంతరం ఎఫర్ట్ మాత్రం విడిచిపెట్టకూడదు. అనుగ్రహం ఎప్పుడు ఉంది, నిండా ఉంది, ఎప్పుడు ఉంది. సో అంతర్ముఖం అవ్వగానే నీకు తెలుస్తూ ఉంటుంది అంటే ఆయన తాలూకు నీకు ప్రెజెన్స్, నాన్నగారి ప్రెజెన్స్లో మనం కూర్చుంటే ఎంత శాంతి సుఖం వచ్చిందో, అలా సబ్జెక్ట్ని ఫాలో అవుతూ ఉంటే అంత శాంతి సుఖం మన హార్ట్లో మనకు తెలుస్తూ ఉంటుందమ్మా. ఇందు యా బట్ ఇట్స్ ఐ మీన్ ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్ అని చెప్తారు కదా. సో మనం ఏమి అదే వేగిర పడద్దు, తొందర పడద్దు, వరీ కూడా అవ్వక్కర్లేదు. మీ నిత్య జీవితంలో మీరు ఎలా ఉంటున్నారో అది మాత్రం గమనించుకో, ఏకచింతన చేసుకుంటూ ఎంతో కొంత సత్కర్మ చేస్తూ, ఆ సత్కర్మ కూడా నిష్కామంగా చేస్తూ నేను ఇస్తున్నాననే భావంతో కాకుండా నీకు నువ్వు చేసుకునే పని ఎంత సహజంగా చేసుకుంటావో అంత సహజంగానే నువ్వు చేసుకుంటూ క్వైట్గా నీ డెస్టినేషన్కి నువ్వు యూ హ్యావ్ టు గో. అండ్ అది నువ్వు అన్నట్టు మనకు అది నూరు పోసేశారు, నువ్వు ఆ మాట నాకు బాగా నచ్చుతుంది, నూరు పోసేశారు అన్నమాట. మనసు అటు ఇటు వెళ్ళిపోతుందా, నిరంతరం ఆయన మాట జ్ఞాపకం వస్తుంది, ఆయన రూపం జ్ఞాపకం వస్తుంది, ఆయన మన పట్ల బ్లెస్ చేసింది జ్ఞాపకం వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్ అన్నారు, ఆయన సంకల్పానికి భిన్నంగా ఏది జరగడానికి అవకాశం లేదు. సో సొంత సంకల్పాలు ఏమీ పెట్టుకోకుండా ఆ జరిగేది మనం గమనిస్తూ మనసుని అటు ఇటు వెళ్ళకుండా మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళినా కూడా దాన్ని రూపం అంటే ఆయన స్మరణ, ఆయన నామం, ఆయన రూపం, ఆయన స్మరణ చేసుకుంటూ కాన్స్టెంట్ రిమెంబరెన్స్, కాన్స్టెంట్ రిమెంబరెన్స్లో ఉంటే ఆయన పాదాల పట్ల మనసు పెట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగానే ఇట్స్ నాట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్స్టెంట్లీ ఆర్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో టాలరెన్స్, అందుకే శారదామాత అంటారు కదా, అంటే నీకు తూకం పెరగాలి అంటే నువ్వు తొందరపడిపోతే వచ్చేది కాదు. సో నీ సహనం 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 మరింత సహనం. సో ఏది జరుగుతూ ఉన్నా కూడా అంటే నీకు సహనం ఉన్నప్పుడు లోతులు పెరుగుతాయి. సో సహనాన్ని కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా యూ విల్ బి లెట్ దేర్ ఓన్లీ యూ వీ హ్యావ్ నో చాయిస్. పుల్ నోట్లో పడ్డ మాంసపు ముక్కలు అన్నారు కదా, అంటే ఇప్పుడే మింగేసి పొందేద్దాం అనుకోవడానికి కాదు, మెల్లమెల్లగా నవిలి 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 మింగగా మింగగా అది జీర్ణించుకుని అది బలం అవుతుంది అన్నట్టు. సబ్జెక్ట్ విని విని శ్రవణం చేసి దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే ఈ మనసే విశాలమై విశాలమై ఆత్మాకారం చెందుతుంది. సో అదే అబ్రహం లింకన్ అన్నారు అంటారు కదా, ఐఎమ్ స్లో వాకర్ బట్ ఐ షెల్ నెవర్ లుక్ బ్యాక్. సో మెల్లగా వెళ్ళినా ఇట్స్ ఓకే, గో స్లోలీ బట్ నెవర్ లుక్ బ్యాక్. అంటే ఇంద్రియాలు విషయవాసన వైపు షో యువర్ బ్యాక్ అన్నారు. ఇంద్రియాలకి విషయవాసనలకి షో యువర్ బ్యాక్, షో యువర్ ఫేస్ టు గాడ్. అంటే గాడ్ వైపు నీ మొహం పెట్టి, అంటే సూర్యుడు వైపు లైట్ వైపు నీ మొహం పెట్టి, నీ నీడని వెనకాల ఉంటే ఉంది దాన్ని చూడకు. అలా నీ జీవలక్షణాలని, నీ వ్యక్తి భావాన్ని, మన వికారాలని గివ్ యువర్ బ్యాక్ టు ఇట్, కీప్ ఇట్ అసైడ్. అదే అంటే ఏది చింతిస్తే అది నువ్వు అవుతావు. నువ్వు విషయాల్ని, నీ జీవలక్షణాలని నువ్వు చింతిస్తూ ఉంటే అదిగానే ఉంటావు. నువ్వు భగవంతుని చింతిస్తూ ఉంటే మెల్లమెల్లగా భగవంతుడు అవుతావు. అందుకే చింతింప కృపపడ సాలీడు వలగట్టి చెరపట్టి భక్షించి అరుణాచల. చింతించగా చింతించగా ఆయనే మనల్ని ఆహారం కింద ఆస్వాదించేస్తారన్నమాట. అదే అంటారు కదా కృష్ణుడు వెన్నముద్దని తినడానికి దానికి ఉదాహరణ కింద చెప్తారు, నీ మనసుని మెల్లమెల్లగా ఇంప్యూరిటీస్ నుంచి బయటకు తీసుకొచ్చేసి మృదువుగా చేస్తే కృష్ణుడు ఇష్టంగా వెన్నను ఎలా తినేస్తాడో అలా అంతర్యామి ఇష్టంగా నీ అహంకారాన్ని మింగేస్తాడు. సో వి షుడ్ లివ్, అంటే ఆయన దయ పొందడానికి మనం జీవించాలి, అది మర్చిపోకూడదు. అంటే మనం ఆ వాళ్ళని వీళ్ళని మెప్పించడం కోసం అని కాదు, ఆయన దయ పొందడానికి మనం జీవించాలి. ఆయన దయ పొందడానికి జీవించడంలో డెఫినెట్ గా మనశాంతిగా ఉంటాము. మనశాంతిగా ఉంటే చుట్టుపక్కల సో
వినిపిస్తుంది కదక్క మాట,
వినిపిస్తుందమ్మా.
సో మెల్లమెల్లగా ఇది వరకు ఇది నచ్చేది కాదు అంటే నచ్చడం కాదు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అన్నాను కదక్క ఆత్మ. కాకపోతే ఈ మధ్య ఎప్పుడైతే నాన్నగారు దేహం వదిలేసిన దగ్గర నుంచి ఈ ఆత్మ గురించి చెప్తున్నా, నేను గురించి చెప్తున్నా, చాలా నచ్చుతుంది అక్క బాగా. అంటే నేను కావాలని చేసింది కాదు, అది చూస్తున్నారని అర్థం అవుతుంది మెల్లమెల్లగా.
ఇంటర్నల్ గా ఆయనే మనల్ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆయన అనుగ్రహంలో తీసుకెళ్తున్నట్టు మనకు అవగాహన అయ్యేలా కూడా చేస్తున్నారు. ఇంపార్టెంట్
కొంచెం ఏమంటే నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి, అంటే అది వాస్ట్ కొంచెం ఇంకో ప్రస్తుతానికైతే అంటే ఇది ఫిజికల్, ఇది దేహం ఫిజికల్, ఇది మనం కాదు అంటే విన్నా కూడా అది క్లారిటీ రావడానికి అంటే నిజంగా అర్థమవడానికి అంటే ఇంకొంచెం అంటే దేహము ఇది ఫిజికల్ ఇది నిజం కాదు, మనసు కూడా కొంతసేపు ఉంటుంది అది నిజం కాదు, అది మనం కాదు, ఏదైతే దాని బ్యాక్ చైతన్యం ఉందో అదే మనం అని చెప్తున్నారు కదా. ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను అది ఎప్పుడు కాన్స్టెంట్ రిమెంబరెన్స్ లో ఉంచుకోవడానికి. ఏదైనా దేని గురించి అయినా వచ్చినా ఓ ఇది మనసు తీసుకొస్తుంది, సో ఇది నిజం కాదు అది అనుభవంలో లేకపోయినా అప్పుడు అనిపించినప్పుడే ఎవరో ఇలాగే గ్రూప్ లో మెసేజ్ పెట్టారు కానీ కనిపిస్తుంది కదా ఇది అబద్ధం అని, మనకి తెలుస్తుంది కదా ఇది అబద్ధం అని అనుకోవాలి అనుకుంటున్నప్పుడు కరెక్ట్ గా ఎవరో మీరు కూడా అన్నారు ఒక దాంట్లో అది ఎండమావులు కనిపిస్తున్నట్టు ఉంటుంది ఆ మధ్యన ఎప్పుడు ఒక మీటింగ్ ఎందులోనో అన్నారు మీరు చెప్పారు
తెలుస్తుంది
అంతే కదా మరి అది కూడా మనకి కనిపిస్తుంది అదేంటి లేనప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే అదంటే ఇల్యూషన్ కరెక్ట్ ఎగ్జాక్ట్. సో అది అట్లా పూర్తిగా మనకి అనుకోపోయినా ఓకే అది ఎగ్జాంపుల్ పెట్టుకుని అది నమ్మడం అంటే నమ్మట్లేదని కాదు నమ్ముతున్నాను కానీ అనుభవంలో లేదు
అంటే ఇట్ విల్ టేక్ టైమ్ అమ్మా. అంటే సిన్సియర్ గా మనం ఎఫర్ట్ చేసే కొద్ది అంటే ఆల్ ఆఫ్ అస్ విల్ గో త్రూ దిస్ కదా ఇంకా లైక్ అంటే మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయగా 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 సొంతం అవుతుంది. అయితే అది మాత్రం నిరంతరం చేసుకుంటూ వెళ్ళాలి సిన్సియర్ గా. అంటే మనం చేయవలసింది ఏంటి అంటే సిన్సియర్ గా నిరంతరం
అప్రమాణం అంటే ఎప్పుడు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది ఎప్పుడు
సహజం కదా మైండ్ కదా సహజం.
అంటే ఇంతవరకు ఇదైతే ఎగ్జాంపుల్ పెట్టుకుంటాము అది అంటే చైతన్యం మనం చైతన్యం అంటే అది ఎట్లా ఊహించుకోవాలో తెలియదు
అసలు.
ప్రస్తుతానికి మాట అనుకోవటం వరకే అంటే
దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు నాన్నగారు అంటే మనసు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది అంటే లోపల ఉన్న ట్రూత్ తాలూకు ఎంతో కొంత రుచి చూసామనుకో, డెఫినెట్ గా మనసు వెళ్ళి అక్కడ అణుగుతుందమ్మా. రామానుజుడితో ఒక భక్తుడు ఉండేవాడంట, కూడా తిరుగుతూ రామానుజుడి దగ్గర ఉండేవాడంట. ఆ రంగనాథుడి గుడి దగ్గర ఆరాధన కదా రామానుజులు, బాగా భక్తి రంగనాథుడు అంటే. అయితే అతను వచ్చి అన్నాడంట రామానుజుడితో, ఏమని అంటే నాకు ఒక అందమైన అమ్మాయి మీద మనసు కలిగింది, నీ కూడా తిరుగుతున్నాను కానీ నాకు ఆ అమ్మాయి మీదే మనసు ఉంది అని. అంటేనే అలాగా అలాగా అయితే నా కూడారా, నువ్వు నీ నేత్రాలతోటి బాహ్యంగా అందం చూస్తున్నావు, అందులో తప్పలేదు, అది సహజం. ఏ నేను నీకు రంగనాథుడి కళ్ళు చూపిస్తాను, రంగనాథుడి కళ్ళు నాతో వచ్చి నువ్వు చూస్తూ ఉండు. ఒక 10 రోజులు చూశాక ఒకవేళ ఈ ఈ రంగనాథుడి కన్నా రంగనాథుడి కళ్ళ కన్నా కూడా నీకు తన పట్ల ఆకర్షణ ఉంటే ఆ మైన్ పెళ్లి చేసుకుంది కాని, అయితే 10 రోజులు నాతో అయితే రా అని చెప్పి ప్రతిరోజు ఆయన దగ్గర ఉండి తీసుకెళ్లి ఆ కళ్ళు చూపిస్తూ ఉండేవారంట. ఒక 10 నిమిషాలు పావుగంట చూపిస్తూ ఉంటే మెల్లమెల్లగా మెల్లగా మెల్లగా మనసులో ఉన్న ఆకర్షణ మూలంతో పోయిందంట. ఇందు ఏదో ఊరికే థాట్ పోవడం కాదు, మూలంతో అట్రాక్షన్ ఊడిపోయిందంట. ఊడిపోయి అసలు ఇంకా మనసు అటు వెళ్ళడం ఆగిపోయిందంట. సో అది ఎలా జరిగింది అంటే బికాస్ ఆఫ్ రామానుజులు, రామానుజుల హోలీ కంపెనీ వల్ల, ఈశ్వరుడి వైభవం చూపించడం వల్ల. సో ఆ పిల్లి కళలో ఏముంది, వైభవం అంతా ఈ కళలో కదా అన్నారనమాట నాన్నగారు. అలా మనకి నాన్నగారు ప్రెజెన్స్ లో ఉంచి 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 ఆ ట్రూత్ గ్లోరీని చెప్తూ చెప్తూ వచ్చారు ఇందు. సో మనం సబ్జెక్ట్ శ్రవణం చేస్తూ ఉంటే ట్రూత్ ఇలా ఉంటుంది అంటే ది కామ్, ది పవర్, ది పీస్, ది బ్లిస్, ది లైట్, ది సీస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యా ఆనంద, సీస్ ఆఫ్ ఆనంద. అలా అంటే అంత వైభవంగా ఉంటుంది అదే ట్రూత్. అంటే వజ్రాలను వదులుకుని గాజుల పెంకుల కోసం ఎతుకుతున్నట్టు మనం ఆ ట్రూ స్ట్రేట్ స్టేట్ ని విడిచిపెట్టి లోకంలో ఏదో ఉందని ఎత్తుక్కుంటున్నాము. అలా అంటే ఇంకా చాలా వైభవంగా ట్రూత్ గురించి వైభవం చెప్తూ 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 మనల్ని అటువే అట్రాక్ట్ చేసి మనం అటు వెళ్ళేలాగా ప్రిపేర్ చేశారు. సో మెల్లమెల్లగా డెఫినెట్లీ, అందుకే ఎప్పుడన్నా ఎక్కువ ఒకవేళ డిస్టర్బ్డ్ గా మైండ్ ఉంటే భగవాన్ కళ్ళలోకి చూస్తూ ఉండమనేవారు నాన్నగారు. చాలా మందికి చెప్పారు ఇందు, మీరు ఏమీ చేయలేకపోతున్నారు, ఒకవేళ మైండ్ డిస్టర్బ్డ్ గా ఉందనుకోండి మీరేం పెద్ద పెద్ద సాధనలు ఏమీ అవసరం లేదు, మీరు క్వైట్ గా భగవాన్ ఫోటో ఎదుర్కొంటా కూర్చుని జస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంట ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉండండి, మీకు ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో అది సహజంగా వెళ్ళి అణిగిపోతుంది. సో అది కూడా లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, యూ కెన్ ప్రాక్టీస్ దట్. అంటే ఆయన కళ్ళల్లోకి మనసు బాగా డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఇంకా మనకు మనసు సహకరించకపోతే, ఒకవేళ నామం చేద్దామన్నా సహకరించకపోతే, వినేది కూడా మనకి శ్రద్ధగా వినలేకపోతున్నాము అనుకో, ఒక్కొక్కసారి డిపెండ్స్ కదా సిచ్యువేషన్స్ బట్టి, అలా ఎవరికి సహజం అందరికీ జరుగుతుంది అది. అలాంటి టైంలో క్వైట్ గా ఉండి భగవాన్ కళ్ళల్లోకి ఒక 10 నిమిషాలు పావుగంట మనం అలా చూస్తూ ఉంటే అక్కడ ఉన్నది ట్రూత్, ఆ కళ్ళ ద్వారా చూసేది ట్రూత్ కాబట్టి మన లోపల ఉన్న ట్రూత్ కి ఆ మనసును అణిగేలాగా చేస్తుంది ఆ చూపు. అదే అంటారు ఒక జ్ఞాని చూపు హృదయంలో ఉంటుందంట, ఆయన నాలుక కూడా హృదయంలో ఉంటుందంట, మనకి హృదయం నాలుకలో ఉంటుందంట. అందుకే ఆయన స్మరణ ఆయన ధ్యాస ఎందుకు అంటే ఇందులోంచి విడుదలవ్వడానికి దట్ ఈస్ ఈజియెస్ట్ మీన్స్. అండ్ ఇంకొకటి కూడా ఏం చెప్పారు అంటే ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని అణిగి ఆసనలన్నీ అణిగిపోయినా కూడా లోపల ఆత్మతాలకు దర్శనం అయితేనే పూర్తిగా వాసన క్షయం అవుతుందమ్మా. అణగడం ఒకటి, పూర్తిగా క్షయం అయిపోవడం ఒకటి. అంటే కృష్ణాయిల్ డబ్బాలో కృష్ణాయిల్ తీసేసిన మొత్తం ఖాళీ చేసేసాం అనుకో, కృష్ణాయిల్ లేకపోతే పెట్రోల్ డబ్బా మొత్తం వెకేజ్ చేసేసి పెట్రోల్ అంతా తీసేసిన కొద్ది రోజులు ఆ స్మెల్ అలాగే ఉంటుంది. అంటే దాన్ని కడిగి ఎండ పెడితే తప్ప పూర్తిగా వాసన పోదు. అలా లోపలున్న చైతన్యం తాలూకు అనుభవం లేకుండా, ఆ గ్లిమ్స్ లేకుండా పూర్తిగా వాసన క్షయం అయిపోదు. సో మన ఎఫర్ట్ కల్లా ఎక్కడికి అంటే అక్కడ వరకు మనం ఎఫర్ట్ పెడుతూ పెడుతూ వెళ్తే అక్కడ ఆ ట్రూత్ రివీల్ అయినప్పుడు ఇవన్నీ అడ్రస్ లేకుండా పోతాయి. అదే నేను చిన్నప్పుడు నెత్తి మీద చేసి బుగ్గలు పట్టుకుంటే ఉన్న మలినం బయటికి వెళ్ళిపోయినట్టు లోపల ఉన్న అంతర్యామ అలా ఒకసారి దర్శనం ఇచ్చేసరికి ఆ వేరుతో వాసనలు డిస్ అంటే టోటల్ గా డిసపియర్ అయిపోతాయి అన్నమాట. డెత్ ఆఫ్ ఆల్ వాసనస్. సో యూ హ్యావ్ బీన్ బ్లెస్డ్ ఫ్రమ్ వెరీ వెరీ చైల్డ్హుడ్ ఫ్రమ్ బర్త్ ఈవెన్ బిఫోర్ యూ అరైవ్డ్ ఇన్ టు దిస్ వరల్డ్ హోలీ కంపెనీ. You are blessed with holy company, your life, whole, all the incidents were taken care of.
Only thing that needed much more effort akkana side nunchi much more effort idu varaku meer annattu baaga ekku fluctuations vachhe konni rojulu chaala manasu ponguta undedi bhakti toti konni rojulu chaala dry ga undedi vendamanna vinal anipichedi gaadu but fluctuations కొంత తగ్గాయక్క. ఇప్పుడు మొన్న ఎవరో కూడా అంటున్నారు కదా ఈ 30-45 ఏజ్ ఉమ్మగారు అంటున్నారు కదా చాలా ఇంపార్టెంట్, మనం మోస్ట్లీ బాడీ సహకరించి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన ఏజ్ కదా ఇది అని ఇది ఇది వరకు ఈ జన్మని వేస్ట్ చేసుకోకుండా ఉండేటట్టు చూడు స్వామి అనుకుంటున్నాను అక్క ఎక్కువ. ఎందుకంటే బికాస్ ఆల్రెడీ వీఆర్ అంటే క్రాసింగ్
అండ్ డేస్ ఆర్ సో అన్ప్రెడిక్టబుల్ కదా. ఇట్స్ నాట్ లైక్ పర్టికులర్ ఏజ్ లోనే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పలేం కదమ్మా. వి డు నాట్ నో వాట్ టుమారో హోల్డ్స్. సో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఇది పర్స్యూ చేయకపోతే అదే లైట్ ఉండగా మనం చదువుకోకపోతే కరెంట్ లేనప్పుడు చదువుకుంటాం అన్నట్టు ఉంటుంది. ఈ రోజు వద్దు రేపు చూసుకుందాం ఇంకో జన్మ చూసుకుంటాం అంటే అసలు అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో వైస్ పర్సన్ విల్ యూటిలైజ్ ది ప్రెసెంట్ without ignoring it ante without wasting yeah so time waste cheyakunda manandram vigilant ga undi like ante vishayavasal vep mind ellakunda ade atma chintanalo untu we will get there.
నాకు శ్రీదేవి గారు ఇక్కడ పక్కన ఉండడం కూడా నాకు
చాలా అదృష్టం,
అందరు బ్లెస్సింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరు ఉండరు వేరే ఎవరు, అందరూ దూరమే మిగిలిన వాళ్ళు, ఓన్లీ శ్రీదేవి గారే.
శ్రీదేవి ఇస్ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్, నాట్ ఓన్లీ స్వీట్ పర్సన్ వెరీ ఫోకస్డ్.
అవును,
అంటే నిరంతరం ఆయన స్మరణ తప్ప ఎటు ఇటు వెళ్ళదు దాని మనసు.
అవును, నాకు ఇక్కడ వచ్చిన తర్వాత శ్రీదేవి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు అక్క, ఇంతకు ముందు కూడా తెలియదు
శ్రీదేవి
గారు. వెంటనే ఆవిడ ఇలా నాన్నగారు భక్తురాలు అన్నప్పుడు మమ్మీ చెప్పినప్పుడు నాకు వెంటనే నాన్నగారు గుర్తొచ్చారు. అంతా ఆయన ప్లాన్ లో అనిపిస్తుంది.
అదే అందుకేనమ్మా ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్. ఒకటి ఎవ్రీథింగ్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ అండ్ హీ మేడ్ ష్యూర్ వీఆర్ ఇన్ ది హోలీ కంపెనీ ఆల్వేస్. ఆయన ఉన్నప్పుడే కాదు ఎప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా మన సంఘం కొంచెం ప్రొటెక్టివ్ గానే ఉంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మన మీద ఆయన దృష్టి ఉన్నట్టుగా మనకి ప్రాక్టికల్ గా తెలిసేలాగా ఆయన ప్రెసెన్స్ ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకుండా ఆయన ప్రెసెన్స్ ఎప్పుడు మనం ఫీల్ అయ్యాలా. ఐ మీన్ హీ బ్రింగ్ సిచ్యువేషన్స్ అండ్ థింగ్స్ ఇన్ సచ్ అవే దట్ మనకి ఎంత మనసు సహకరించకపోయినా వేవరింగ్ గా ఉన్నా కూడా ఆయన ప్రెసెన్స్ ఆయన గైడెన్స్ ఎప్పుడు విడిచిపెట్టలేదు అనేది మాత్రం తెలుస్తూనే ఉంటుంది అందరికి, భక్తులందరికి. సో అదే అంటే వార్మ్ వాటర్ లా కాకుండా బాయిలింగ్ వాటర్ లా మనం అయిపోయి హియర్ అండ్ నౌ అని జిజ్ఞాస పెంచుకుని అటువైపు ట్రావెల్ దేర్.
ఇప్పుడు లోపల ఉన్నాక బట్ ఆన్లైన్ లో అంటే థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది అందరికి అక్క, ఎవరైతే ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో మీరు కనెక్ట్ చేసి స్పిరిచువల్ సిస్టర్స్ అన్నారు మీరు.
అవునమ్మా అవునమ్మా, బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ ఓన్లీ కదా, అందరూ అదే ప్రయత్నంలో ఉన్నాం, అందరూ ఎప్పటికొకప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళని కొంచెం ఇటు అటుగా ఆల్ ఆఫ్ అస్ విల్ బి దేర్ అండ్ ఆఖరి వరకు కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మోక్షం ఇచ్చేది మై రెస్పాన్సిబిలిటీ అన్నారు ఆయన. సో ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఇట్స్ లైక్ అ పేరెంట్ టెల్లింగ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మై చైల్డ్ ఐ టేక్ కేర్ అయిపోయింది ఇంకా. సో 1% కూడా మనం ఫేస్ చెదరకుండా వి విల్ మూవ్ ఫార్వర్డ్ అంతే. ఫార్వర్డ్ అంటే వి విల్ మూవ్ ఇన్సైడ్, వి విల్ గో డీపర్ అండ్ డీపర్. సో వెరీ నైస్ టు టాక్ టు యువర్ మైండ్.
మీతో మాట్లాడినందుకు ఎప్పుడు చూసేదాన్ని మిమ్మల్ని నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ మేము చెన్నూరు లో ఉండేవాళ్ళం కొంచెం భయంగా ఉండేవాళ్ళం అక్క, అంటే నాన్నగారితో కొంచెం మీరు హైదరాబాద్ లో ఈ భక్తులందరూ చాలా ఫ్రీగా ఎలా అనేవారంటే కృష్ణుడి చుట్టూ గోపికల్లా భలే ఎంజాయ్ చేసేస్తున్నారు, మేమేమో కొంచెం భయంగా
ఎంతో పాటు ఆయన జోక్స్ వేస్తూ ఉంటే నవ్వుతూ మళ్ళీ తిరిగి సమాధానం మమ్మల్ని అడిగితే ఏం చెప్పి, ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఇంటిమేట్ రిలేషన్ అమ్మ, అవర్స్ వాజ్ అ వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ నాన్నగారు. ఐ మీన్ లైక్ వెరీ వెరీ అమ్యూజింగ్
కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు.
సత్కర్మ కూడా చేయాలి అని అన్న మాటకి లైక్ అదే మాధవి మేమందరం కూడా అనుకుంటున్నాం అనమాట. వి విల్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ ది సొసైటీ అక్క, బికాస్ నాన్నగారు రీడ్ సో మచ్ కదా రెండో కంటికి తెలియకుండా. సో అదే వి షాల్ హెల్ప్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అన్నట్టు అదే గ్రూప్ లో కూడా మన మురళీ గారు కూడా ఒక సజెషన్ ఇచ్చారు. సో వీఆర్ ప్లానింగ్ టు వర్క్అవుట్ ఆన్ దిస్. విల్ ఆల్ స్టే యునైటెడ్ అండ్ నాన్నగారు చెప్పినట్టు మనం జీవిస్తూ హ్యాపీగా వి విల్ యూనో లైక్ లీడ్ అవర్ లైఫ్ అంటే ఏము పరము కూడా అన్నట్టు. He will make sure we have both. అంటే ఎంజాయ్మెంట్ అంటే బాహ్యంగా వెళ్ళే ఎంజాయ్మెంట్ కాదు, లోపల అంతర్ముఖమయ్యే కొలది వచ్చే ఎంజాయ్మెంట్ లో మనం ఉన్నాం. అండ్ మనకు తెలుసు బాహ్యంగా ఇంకేమీ ఉన్నాయి లేదు, వెళ్ళినా కూడా అక్కడ ఏమీ లేదు. దట్ విల్ అగైన్ లీడ్ టు ఓన్లీ పెయిన్, ప్లెషర్ ఓన్లీ లీడ్స్ టు పెయిన్ అని. అండ్ ఈ రోజు భోగాలే రేపు రోగాలు అవుతాయి. సో మనం అంటే ట్రూత్ వేప్ చేయని ప్రయాణం అంతా కూడా ఆ టైం అంతా కూడా వృధా చేసిన వాళ్ళం అవుతాం. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. ట్రూత్ గురించి శ్రవణం చేస్తూ మనం చేసుకుంటూ నిరంతరం రిమెంబరెన్స్ లో పెట్టుకుని గురువు గారిని, ఆయన పాదాల పట్ల విశ్వాసం కోల్పోకుండా వి విల్ వాక్ ఇట్ దేర్. అదే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ స్లో వి విల్ నెవర్ లుక్ బ్యాక్. అండ్ వి ఆల్ నో ఆయన గ్రేస్ తప్ప మన జీవితంలో ఏమీ లేదు. ఆ గ్రేస్ ని మనం ఆస్వాదిస్తూ గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండు. సో హ్యాపీ ఫర్ మీ టు కనెక్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్సో. అంటే అదే అనిపిస్తుంది ఆయన వర్క్ ఎంత అద్భుతంగా జరుగుతుంది, కేవలం ఆయన చేసే వర్క్ చూస్తూ అలా మనం ఆస్వాదిస్తూ ఉన్నా మనం ఏం లేకుండా ఊడిపోతుంది రా ఎప్పటికప్పుడు. ఏం అక్కర్లేదు ఇందు, నాకు చాలా సార్లు ఇది అనిపిస్తుంది జీవితం మొత్తం ఆయన డైరెక్ట్ చేసి ఆయన తీసుకెళ్తూ అన్ని. ఇప్పుడు 25th దిగాను, ఇట్ వాజ్ క్రైస్ట్ బర్త్డే. ఐ చిన్న చిన్న అట్లా బోల్డ్ బ్లెస్సింగ్ ఉంటుంది ఇఫ్ యూ కెన్ రియలీ పర్సీవ్ ఇట్. సో ఇట్ వాజ్ సెలబ్రేషన్ టైం, జీసస్ పుట్టాడు అని సెలబ్రేషన్. నేను ఎక్కడ పుట్టాడు, కౌ షెడ్ లో, అదే షీప్ ఉన్న షెడ్ లో పుట్టారు. ఏ షెల్టర్ లేదు ఎప్పుడు. అండ్ ఆయన లైఫ్ పొడుగునా అంటే చేసిన టీచింగ్, బుద్ధుడు లైఫ్ పొడుగునా చేసిన టీచింగ్, శంకరాచార్యుల వారి లైఫ్ టు ద టైం చేసింది, రామానుజులు చేసిన, అందరు సెయింట్స్ చేసింది, అవతార పురుషులు చేసిన ఉత్కృష్టమైన కార్యాలు, వాళ్ళు జీవించిన విధానం, నాన్నగారు చెప్పందంటూ విడిచిపెట్టిందంటూ ఏమీ లేదమ్మా. సో మన జీవితంలోకి అంతమంది సెయింట్స్ ని తీసుకొచ్చేసారు. ఎందుకు, మన మనసుకి అట్రాక్షన్ అటు పట్ల కలిగితే ఈ ప్రపంచాన్ని వాసనల్ని విడిచిపెట్టడం సునాయాసం అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఈజియర్. The more you see a glory of God only, you will be able to lose this without any regret. Ante jebulunchi dabbulu meeku telikunda jaripothe ela jaripothundo alaga edo temple meeting lo nanagaru sir antunnaru venkateswar swami darshanam chesukoni vachavandi baitiki ayana lopaliki baitiki vachalke na manasu dosthadu ayana ani dongudu dosinattu dosisadandi ayana ala mana manasini manam elagu teeskolapothunna ayana dosiste saripothundi సో ఆయన దోషేయాలని కోరుకోండి అని. అంటే దోషిసాడనుకో పోయినట్టు తెలియకుండా నేనేం నుంచి నువ్వు విడుదలైపోతావు అని ఈ ఉదాహరణ కూడా ఇచ్చారమ్మా. దోసకాయ ఇప్పుడు పాదులు ఉంటాయి కదా, పాదులకు దోసకాయ కాస్తాయి. దోసకాయ నువ్వు బలవంతంగా కొయ్యక్కర్లేదు, మెల్లమెల్లగా అదే పెద్దదయ్యి. ఇట్ టేక్ ఇట్స్ టైం, మనం అనుకున్నట్టు మెల్లగా పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఫ్రూట్ అవుతుంది. కంప్లీట్ గా రైపన్ అయిపోయాక అదే డిటాచ్ అయిపోతుందంట, మనమేం పీకక్కర్లేదు దాన్ని, అదే డిటాచ్ అవుతుంది అంతే. అంత సహజంగా మన సాధన ఎంత సహజంగా ఉండాలి అంటే మనం రైపన్ అవగా అవగా మెల్లగా మనమే బాడీ కాన్షియస్ లో నుంచి డిటాచ్ అయ్యి అదిగా ఉండిపోవాలి. ఓకే, అప్పుడు ఇంకా ఏది మనల్ని బంధించదు. సో ఐ మీన్ ఇట్స్ హ్యాపెనింగ్, మనం కరెక్ట్ గా చూస్తే అంటే ఆయన వర్క్ అలా జరుగుతాం మనం అందరం చూస్తున్నాం, విఆర్ విట్నెస్ టు ఇట్. సో నో లుకింగ్ బ్యాక్. వెరీ స్వీట్ ఆఫ్ యూ ఇందు, ఇట్స్ సో బ్యూటిఫుల్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అమ్మా.
థ్యాంక్స్ అక్క.
ఇంకేమన్నా ఉందా చెప్పేది?
ఇంకేం లేదక్క. ఉండడానికి ఉంటాయి కానీ అంటే
సో వి షల్ ఎంజాయ్ హిమ్ అండ్ రీచ్ దేర్, అంటే జాయ్ఫుల్ గానే విడుదల అయిపోదాం. ఓకే, థ్యాంక్ యూ నానా.
థ్యాంక్ యూ
నానా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఇందు.